నరసాపురానికి బీబీ వచ్చింది, ఇక్కడ ఖురాన్ ప్రవచనం చేస్తాడు. మతానికి తత్వశాస్త్రానికి ఏమి సంబంధం లేదు. తత్వశాస్త్రం అనేది సైన్స్ అని ప్రత్యేకం. విద్యాలు ఏ మతం, సూర్యుడు ఏ మతం, అగ్ని ఏ మతం, వాటికి మతాలు లేదు. అలాగే ఈ స్పిరిచువాలిటీ, ఆత్మ విద్య అనేది కేవలం ఒక మతానికి సంబంధించింది కాదు. మతం అంటే ఒక అభిప్రాయం, ఒక భావన. సైన్స్ ఎటువంటిదో, ఈ ఫిజికల్ సైన్సెస్ ఎటువంటివో, స్పిరిచువల్ సైన్స్ కూడా అటువంటిది. ఈ ఫిక్షన్ ఏం కాదు. అన్ని మతాల సారం ఒకటే అని వేదంలో కూడా చెప్పారు. ట్రూత్ ఈజ్ వన్, సేజెస్ క్వాలిటీ వేరియస్ ఇయర్. సత్యం ఒకటే, దాన్ని అనేక మంది అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు. సత్యం అనేది ఒకటే, బ్రహ్మం అనేది ఒకటే. కానీ ఋషులు, అనేక మంది ఋషులు, అనేక మంది ప్రవక్తలు ఒకే వస్తువుని, ఒకే బ్రహ్మ పదార్థాన్ని, ఒకే తత్వాన్ని అనేక పేర్లతో అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారని వేదం చెప్పింది. ఇప్పుడు మన బీబీ నరసాపురం వచ్చిన బీబీ ఖురాన్ ప్రవచనం చేస్తుంది. దాని సారాంశం ఏంటంటే, మహమ్మద్ భక్తికి శరీరం నుంచి పెట్టే కాలం దగ్గరికి వచ్చింది. మనుషులకు అర్థం కాని విషయాలు కాలానికి అర్థమవుతాయి. ఎవరైనా ఒక మంచి మాట చెప్తే, ఇక్కడున్న కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా అర్థం కాకపోయినా ఇంకో 100 సంవత్సరాల తర్వాత వచ్చే జనరేషన్కి అర్థమవుతుంది. కాలం అర్థం చేసుకున్నది. కొన్ని విషయాలు మానవ మేధస్సుకు అర్థం కాని విషయాలు, కొన్ని విషయాలు కాలానికి అర్థమవుతాయి. ఇప్పుడు ప్రవక్త చెప్పిన విషయం ఏంటంటే, ప్రవక్తకి కాలం శరీరం విడిచిపెట్టి కాలం సమీపించింది. మహమ్మద్ ప్రవక్తకి, మహమ్మద్ ప్రవక్త అంటే ప్రవక్తే, ఆయన మహిమలకి ఏమి ప్రాముఖ్యత ఇవ్వలేదు. ప్రవక్త మహమ్మద్ ప్రవక్త మహిమలకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. మహమ్మద్ ప్రవక్త శరీరం విడిచిపెట్టే టైంలో, ఇప్పుడు దీన్ని చదివిన విషయం, ఎవరు వచ్చి అన్నారు అంటే, నువ్వు జయించావు, నువ్వు జయించావు, నువ్వు జయించావు అన్సీన్. మాట వినపడుతుంది, మనిషి కనపడటం లేదు. అంటే మహమ్మద్ ప్రవక్త వచ్చిన వాడు ఎవరో తెలుస్తుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదని మహమ్మద్ ప్రవక్త అంటున్నాడు. ఆ వచ్చిన వ్యక్తి అల్లా ఏమంటున్నాడంటే, నువ్వు మాయని జయించావని చెప్తున్నాడు మహమ్మద్ ప్రవక్త. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదని ప్రవక్త అంటున్నాడు. ఎందుకంటే నా శరీరానికి, నేను శరీరాన్ని విడిచిపెట్టడానికి ఇంకో 5 నిమిషాలు టైం ఉంది. ఈ 5 నిమిషాలులో కూడా నేను మాయలు పడే అవకాశం ఉంది. అంటే నా చివరి శ్వాస పోయిన తర్వాత, నా శరీరం శవమైన తర్వాత, అప్పుడు మహమ్మద్ ప్రవక్త మాయను జయించాడని చెప్పుకోవాలి. కానీ 5 నిమిషాల్లో కూడా నేను ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అంటే జీవితానికి చివరి శ్వాస వరకు మనిషికి జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. అజాగ్రత్త పనికిరాదు. ఈ జీవుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ మాయకు లోనవచ్చు అని మహమ్మద్ ప్రవక్త చెప్పకుండా చెప్పాడు. అంటే నువ్వు మాయని జయించావని వచ్చి అల్లా అన్నాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు అంటున్నాడు. ఇంకా 5 నిమిషాలు జీవించే టైం ఉంది. ఈ 5 నిమిషాల్లో కూడా నేను మాయలో పడవచ్చు. అది నా శరీరం, నా శరీరం క్షమైన తర్వాత, ఈ చివరి శ్వాస కూడా పోయిన తర్వాత అప్పుడు నువ్వు చెప్పు లోకానికి, ఏమని మహమ్మద్ ప్రవక్త మాయని జయించాడని. ఇప్పుడు చెప్పకప్పుడే, ఇంకో 5 నిమిషాలు టైం ఉంది. ఈ 5 నిమిషాల టైంలో కూడా నేను మాయలో పడవచ్చని, మా ఎంత బలీయమైందో చెప్పడానికి మహమ్మద్ ప్రవక్త చెప్పాడు. అదే భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పాడు, నా దయ లేకుండా, నా అనుగ్రహం లేకుండా, నా పాదాలను ఎవరైతే ఆశ్రయించరో వాళ్ళు మాయను జయించలేరని కృష్ణుడు కూడా భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. భగవద్గీత అంటే ఏం లేదు, మానవుడు మాధవుడు కలిసారు చోట వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, అదే భగవద్గీత. అంటే భగవద్గీతలో మనకి అనేక విషయాలు, అనేక మంచి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. జ్ఞానికి ఉపయోగపడే మాటలు, జిజ్ఞాసకు ఉపయోగపడే మాటలు, అన్ని విషయాలు కూడా చెప్తూ వచ్చారు. ఇంతకీ మహమ్మద్ ప్రవక్త చెప్పిన విషయం ఏంటంటే, చివరి శ్వాస వరకు, చివరి గడియ వరకు అశ్రద్ధ పనికిరాదు, శ్రద్ధగా ఉండాలి. అజాగ్రత్త పనికిరాదు, జాగ్రత్తగా ఉండాలి. శరీరం శవమయ్యే వరకు కూడా వాడు మాయలో పడే అవకాశం ఉందని హెచ్చరించాడు ఖురాన్లో. అది బీబీ చదివింది. ఈరోజు శివరాత్రి, భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి నామం లేదు. ఈ రూపాలు నామాలు అన్ని మనం కల్పించుకునేది, నేమ్లెస్ ఫార్మ్లెస్. అయితే అవసరాన్ని బట్టి ఓ దేహాన్ని ధరించవచ్చు, అది వేరే విషయం. అయితే దేహం ధరించినప్పుడు కూడా ఆ శరీరం మాత్రం కాదని ఆయనకి తెలుస్తూ ఉంటుంది. మీరు ఏదైనా సినిమాలో వేషం వేశారనుకోండి, అది వేషమే, ఇది నేను కాదని మీకు ఎలా తెలుస్తూ ఉంటుందో. భగవంతుడు ఎప్పుడైనా దేహం ధరించినప్పుడు కూడా దేహం మాత్రం నేను కాదని వాడికి తెలుస్తూ ఉంటుంది. ఇదే నిమిత్త మాత్రం అవసరాన్ని బట్టి ఆ దేహాన్ని కల్పించుకుని వస్తాడు. దేహం ద్వారా బంధింపబడడు. దేహంలో ఉన్నప్పుడు కూడా తాను ఎవడో తనకి తెలుస్తూ ఉంటుంది. ஓம் சிவாய நமஹ, ஓம் ஈஸ்வராய நமஹ, ஓம் குஹாய நமஹ, ஓம் குப்தாய நமஹ, ஓம் ககனாய நமஹ. ஏன் விஷ்ணு சஹஸ்ரநாமாலும் శివుడి పేరు చాలా పేర్లు విష్ణు సహస్రనామాల్లో. విష్ణు సహస్రనామాలకు కవిత బుక్ కాదు, అందరూ చదవచ్చు. వైష్ణవులు అనుకోవచ్చు మా విష్ణువు గురించి చెప్పినారు. అదే శివనామాలు 30 ఉన్నాయి, విష్ణు సహస్రనామాల్లో శివనామాలు 30 ఉన్నాయి. ఈశ్వరుడు అంటే వ్యక్తం కాదు, శివుడు భగవంతుడి వ్యక్తం కాడు. కృష్ణాష్టమి అంటే కృష్ణుడు శరీరం ధరించిన రోజు, రామనామం అంటే రాముడు శరీరం ధరించిన రోజు, శివరాత్రి అంటే అవ్యక్తమైనటువంటి వ్యక్తం కానటువంటి పరమాత్మ ఒక లింగరూపం ధరించాడు పరమాత్మ. ఆ లింగరూపం ధరించినటువంటి రోజే శివరాత్రి. అంటే లింగోద్భవ కాలం అంటే ఒక లింగరూపం ధరించాడు. పూర్తిగా రూపం ఉందంటే రూపం లేదు, కాళ్ళు చేతులు ఉన్నాయంటే కాళ్ళు చేతులు, లింగం అంటే గుర్తు, అంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని ఆ లింగరూపం ధరించాడు మనకి. దాన్ని ఉపాసించి ఆరాధించి పూజించి స్మరించి ధ్యానించి ఈ వ్యక్తమైనటువంటి లింగరూపం ద్వారా శివుడి ద్వారా అవ్యక్తంలో ఐక్యం అవ్వడం కోసం లింగరూపానికి సపోర్ట్ కోసం లింగరూపం ధరించాడు. ఓం శివాయ నమః అంటే శివుడు అంటే మంగళప్రదుడు, శివాన్ని ఇచ్చేవాడు శివుడు అని. మంగళ వస్తువులకు కూడా మంగళం కలగజేసేవాడు శివుడు. ఓం శివాయ నమః అంటే మనకు శుభం కలిగేసేవాడు శివుణ్ణి. స్మరించగా 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 మనకు శుభం కలుగుతుంది, అంటే స్మరణ వల్ల మనం పవిత్రం అవుతాం. మామూలుగా మన పురాణాల్లో ఏమనిందంటే ఈరోజు మనం ఉపవాసం చేసి రాత్రి జాగరణం చేయమని, అంటే సినిమాలకి వెళ్ళమని కాదు, పగలు ఉపవాసం చేయమని. ఉపవాసం అంటే ఈరోజు నీ శివుడికి దగ్గరగా పరమాత్మకి దగ్గరగా ఉండమని. సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంటే శివుడికి దూరంగా ఉంటాం, లోకానికి దగ్గరగా ఉంటాం. మనకు దుఃఖం రావటానికి కారణం ఒకటే, లోకాన్ని భరించలేకపోతుంది. లోకంలో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల మనస్తత్వం గల వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఎవడైతే సమన్వయం చేసుకోలేడో, లోకం యొక్క పోకడు ఎవడికైతే అర్థం కాదు, వాడు లోకాన్ని భరించలేక దుఃఖపడతాడు. మనకు దుఃఖం రావటానికి కారణం ఏంటంటే శివుడికి దూరంగా ఉంటాం, లోకానికి దగ్గరగా ఉంటాం. లోకం అంటేనే కుక్క తోకలాంటిది, కుక్క తోక వంకర ఎవడు తీరాడు, లోకం కూడా అట్టి ఉండదు. అంటే ఈ లోకంలోకి మనం వచ్చినందుకు ట్రైనింగ్ అయ్యి వెళ్ళిపోవాలి. లోకం అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ లోకానికి సంబంధించిన యజమాని ఒకడు ఉన్నాడు, మీది కాదు నాది కాదు ఈ లోకం, ఈ ప్రాపర్టీ మీది కాదు నాది కాదు, మధ్యలో వచ్చాం మధ్యలో వెళ్ళిపోతున్నాం. ఏదో 4 రోజులు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మన పాత్ర ఏదో మనం ప్లే చేస్తాం, స్టేజ్ దిగి వెళ్ళిపోతాం. ఈ లోకానికి కూడా స్వామి ఉన్నాడు, అది ఈశ్వరుడు. ఓం ఈశ్వరాయ నమః. ఈశ్వరుడు అంటే నియమించేవాడు. ఈశ్వరుడు అంటే ఈ సృష్టిలో కనిపించే వస్తువుని, ఈ సృష్టిలో ఉన్న జీవకోటిని, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో, ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో, ఎవరి చేత ఏ పని చేయించాలో నిరంకుశంగా చేయించేవాడు ఈశ్వరుడు, ప్రభువు, యజమాని, మన ఓనర్. ఎవరు ఏ వృత్తిలో ఉండాలి, ఆ జన్మాంతర సంస్కారాన్ని బట్టి ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఎప్పుడు శరీరం ధరించాలి, ఎప్పుడు శరీరం విడిచిపెట్టాలి, ఆ జీవుడు శరీరధారుడే ఎంతకాలం ఉండాలి, ఆ యోగం ద్వారా జరగవలసిన పని ఏంటి, అంటే నిరంకుశుడు ఈశ్వరుడు అంటే నియమించేవాడు. వాడు అందరి హృదయాల్లో ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, నియమిస్తున్నాడు జీవుడిని. వాడు చేసినటువంటి కర్మానుసారం ఆ జీవుని నియమించేవాడు ఈశ్వరుడు, అంటే వాడు యజమాని. ఇప్పుడు నీకు నాకు ఈ ప్రకృతికి పంచభూతాలకి యజమాని ఎవడంటే ఈశ్వరుడు. శివుడికి మరొక నామం ఈశ్వర శబ్దం, అంటే యజమాని, ప్రభు. ఆ జీవుణ్ణి కర్మానుసారం, ఆ శరీరాన్ని కర్మానుసారం నియమిస్తాడు ఉంటాడు, వాడికి పొందవలసిన అనుభవాలు పొందింపు చేస్తూ ఉంటాడు. ఈ శ్వాస ముక్కులో గాలి పోసినవాడు ఈశ్వరుడు, మరి గాలి తీసేవాడు ఈశ్వరుడు. మనకి ఏదైనా అనారోగ్యం శారీరక బాధ పడలేక తొందరగా వెళ్ళిపోవాలి తొందరగా వెళ్ళిపోవాలనుకున్నా ఆ ప్రాణం బయటకు వెళ్ళదు. ఆ శరీరం ఎంతకాలం ఈ భూమి మీద ఉండాలో, ఎన్ని అనుభవాలు పొందాలో, ఆ శరీరం ద్వారా అతను ఎటువంటి ట్రైనింగ్ పొందాలో, ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ అతను పొందాలో, అంతవరకు ఆ జీవుని అక్కడ శరీరాన్ని అంటిపెట్టుకునేలా చేస్తాడు వాడు ఈశ్వరుడు. వాడు ఎలా ఉంటాడు, గుప్తాయ నమః. మీ ఇంట్లో బంగారం గుప్తంగా పెట్టుకుంటారు, మీ ఇంట్లో బంగారం రత్నాలు గుప్తంగా పెట్టుకుంటారు, గొలుసులు గుప్తంగా పెట్టుకుంటారు. ఒకవేళ మీ ఇంటికి వచ్చినా మాకు కనపడినవరు, ఎక్కడో లోపల లోపల పెట్టిలో 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 లేదా గోడకు మధ్యలో ఎక్కడో ఎక్కడ ఉంటాయి. ఓం గుప్తాయ నమః. వారు ఎక్కడో ఉంటారు. బంగారం మీ ఇంటికి ఎవరైనా చుట్టాలకు కానీ స్నేహితులకు కానీ మీ ఇంటికి ఎవరైనా వస్తే బంగారం కనపడదా, వాళ్ళు ఎదిగినా దొరకదు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నా అంటే మీ ఇంట్లో బంగారం మీకు కనిపించ దొరకదు, నేను ఎలా దొరుకుతాను అదే మీ లోపల ఉన్నాను, గుప్తంగా ఉన్నాను అని అంటున్నాడు. ఓం గుప్తాయ నమః. చాలా గుప్తంగా ఉన్నాడు, రహస్యంగా ఉన్నాడు. ఉన్నాడు మీ ఇంటికి వస్తారనుకోండి, మీ ఇంట్లో బంగారం నాకు కనపడటం లేదని లేదనుకోకూడదు. మీ ఇంట్లో ధనం ఉందనుకో నాకు కనపడకపోవచ్చు, ఏదైనా అనుకో. అదే మనం ఇక్కడ చెప్పుకున్న అగ్నిశోధనం చెక్కాలి. భౌతిక సంపద ఆధ్యాత్మిక సంపద వ్యక్తం చేయవలసిన పని లేదు. మీకేమైనా భౌతిక సంపద ఉందనుకోండి, ఆధ్యాత్మిక సంపద ఉందనుకోండి, నాకు ఎంత సంపద ఉంటే అంత సంపద ఉందని ఊరే ఎక్కర్లేదు. అయితే మీరు ఊరే అయితే అంటే మీకు నిగ్రహం తక్కువ. రెండర్ చారిటీ కంట్రోల్ యాంగర్. మీరు ఊరేగటం కాదు, మీకు ఏదైనా చేతనైతే సహక సహకారం అందించండి. మాకు డబ్బుందని ఊరేక్కండి, ఏదైనా ఉంటే సహకారం చేయండి. తోటి మానవుడు కోపాన్ని తగ్గించుకోండి, మనస్సును నియమించుకోండి. ఇది వేదం చెప్తాను. కొంతమందికి మాట మాటకి కోపం వస్తూ ఉంటుంది, కోపం తగ్గించుకోండి, మనస్సును నియమించుకోండి. మీకు ఏదన్నా జ్ఞాన సంపద ఉంటే ఇతరులకు అర్థమయ్యేలాగా బోధించండి, భౌతిక సంపద ఉంటే ఇతరులకు ఏదైనా సహకరించండి. అంతేకాని ఊరేగొద్దు, ప్రొసెషన్లు వద్దని అని వేదం చెప్తాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే వాడు గుప్తంగా ఉన్నాడు. ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? మనకు గుప్తంగా ఉన్నాడు. ఉన్నాడు మన ప్రాణానికి ప్రాణంగా ఉన్నాడు, మన మనస్సుకి మనస్సుగా ఉన్నాడు, మన ఆత్మకి ఆత్మగా ఉన్నాడు. వాడు చాలా ఉన్నాడు కానీ చాలా గుప్తంగా ఉన్నాడు. సముద్రంలో రత్నాలు ఉన్నాయి, సముద్రంలో రత్నాలు ఉన్నాయి కానీ పైకి ఈదే వాడికి ఆ రత్నం దొరకదు. సముద్రంలో రత్నాలు ఉన్నమాట నిజమే, ఆ రత్నాలు ఎంత లోతులు ఉన్నాయో అంత లోతులు తెలితేనే కానీ వాడికి ఆ రత్నం దొరకదు. అలాగే నీ హృదయంలో ఉన్నాడు ఈశ్వరుడు, ఉన్నాడు ఆత్మ, ఉన్న అహమాత్మ గుణాకేశ సర్వభూతాశయస్థిత. అంతర్వాదాల్లో నేను ఉన్నాను. ఎలాగ ఉన్నాను? ఆత్మగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను, నేను స్వరూపంగా ఉన్నాను. అసలు మాదిశ్యం మధ్యంతా భూతానామంతా ఏవచ్చ మొదలు నేను, మధ్య నేను, చివరి నేను, అంతా నేను, నువ్వు లేవు, నువ్వు సున్నా, అంతా ఒకటే. సముద్రంలో కేటాలు ఎక్కడ వస్తున్నాయి? సముద్రంలోనే వస్తాయి. మళ్ళీ కేటాలు ఎక్కడ ఉంటున్నాయి? సముద్రంలోనే ఉంటున్నాయి. మళ్ళీ ఎక్కడ ఏమవుతున్నాయి? సముద్రంలో అయిపోతాయి. అంతే అంతే. సృష్టి అంటే కూడా చైతన్యంలోనే జరుగుతాను, చైతన్యుడనే ఇది దేవకోటి కనిపిస్తాను. మొత్తం ఈ లోకమే కాదు, ఇతర లోకాలు కూడా. సముద్రంలో వచ్చే కెరటాలు ఎటువంటివో ఈ లోకం, ఇతర లోకాలు పరమాత్మకు కనిపించే కెరటాలు లాంటి. నేను లోపల ఉన్నాను. ఎలా ఉన్నాడు? ఓం గుప్తాయ నమః. గుప్తంగా ఉన్నాడు, రహస్యంగా ఉన్నాడు, లోతుగా ఉన్నాడు. నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడు, నీకు వచ్చే ఆలోచనలు చూస్తున్నాడు, నీ బుడబుడ దుఃఖాలన్నీ చూస్తున్నాడు, నీకు ఎప్పుడన్నా కోపాలు వస్తే అవి చూసుకుంటున్నాడు. నీ నోటి చోటు వ్యక్తం చేయకపోయినా నీ మనస్సుకు సర్వసాక్షి. ఆయన ఏం చేస్తున్నాడు? సర్వసాక్షి అంటే నీ తలంపులన్నిటికీ సాక్షిగా ఉన్నాడు, అన్నిటికీ లోపల ఉన్నాడు. వారు చూస్తున్నారు, ఉన్నారని నీకు తెలియటం లేదు, వారు లోపల సాక్షిగా ఉన్నారు, సర్వసాక్షి. ఓం గుప్తాయ నమః. ఓం గహాయ నమః. గుప్తంగా ఉన్నాడు కాబట్టి తెలుసుకోవడం మీకు కష్టంగా ఉంది కాబట్టి వాడు లేడనుకుంటున్నాడు. అలా మోసపోకండి, లోపల ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు. రమణ మహర్షి గారికి చాలా ఫేవరెట్ శ్లోకం ఇది. ఏది ఇది? మనం ఎక్కడో ఎక్కడో వెతుకుతున్నాం. అంటే రమణ మహర్షి గారు ఏం చెప్తారంటే, నిన్ను నువ్వు తెలుసుకోకుండా నువ్వు భగవంతుని తెలుసుకోలేవు. ఒకవేళ నిన్ను నువ్వు తెలుసుకోకుండా భగవంతుని తెలుసుకుంటే నీ మనస్సు కల్పించిందే కాదు, నిజం కాదని. భగవంతుడు అంతటా ఉన్నాడు, ఉన్నాడు రైటే. నీ హృదయంలో కూడా ఉన్నాడు. నీ హృదయంలో నీ ఈశ్వరుని గోచరం చేసుకుంటే అంతటా ఉన్న వస్తువు నీకు దర్శనం ఇస్తుంది. కానీ ఇక్కడ నీకు అర్థం కాకపోతే మిగతా విషయం కూడా నీకు అర్థం కాదు. లోపల ఉన్నాడు. లోపల ఎక్కడ ఉన్నాడు? ఆ మూల తలంపు మూలంలోనే ఉన్నాడు, ఎక్కడ లేదు. అయితే ఏమిటి అతను గహనం? చాలా కష్టం తెలుసుకోవటం. ఇంచేత అంత లోతుల్లోకి వెళ్ళాను, అంత బరువు లేదు మనకి, అంత సాధనా బలం లేదు. అంటే లోపలికి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఈ ప్రాపంచిక విషయాలు. ఇందాక మహమ్మది చెప్పింది ఏంటంటే, ప్రపంచంలో నీకు ఆకర్షణ. మన శరీరానికి ఎన్ని జబ్బులు వస్తాయో ప్రపంచంలో ఆకర్షణ. డాక్టర్లకి వైద్య శాస్త్రానికి తెలియని జబ్బులు అనేక వస్తాయి మనకి. అనేక జబ్బులు ఉన్నాయి. ఒక జబ్బు చాలు ఆ శరీరం చనిపోయటానికి, ఒక ఆకర్షణ చాలు నువ్వు పతనం అవటానికి. ఇన్ని ఆకర్షణలోంచి బయటపడాలంటే నా ప్రాణం పోయిన తర్వాత ఈ మహమ్మద్దు మాయలు జయించాడనుకోవాలి. కానీ చివరి క్షణంలో కూడా నేను మాయలు పడవచ్చు. మరి పద్మోత్తారం సాధన చేసి సాధన చేసి సాధన చేసి చివరి క్షణంలో నాకు కుక్క అని చెప్పాక అనిపిస్తున్నాయి అన్నాడు వాళ్ళు. నవకోటి నారాయణ 9 కోట్లు విడిచిపెట్టాడు. కానీ విడిచిపెట్టినవాడిని విడిచిపెట్టింది. ఇంతకీ వీడికి పట్టణత్తాడికి ఏమైంది మీరు అర్థం చేసుకోండి, ఆ చివరి గడియల్లో పరమాత్మ స్మరణ పోయింది, దైవ స్మరణ పోయింది, ఈశ్వర స్మరణ పోయింది. నేను చనిపోతే కుక్కని ఎవడు చూస్తాడు? ఆయన ఎక్కడికి బయటకు వెళ్ళి ఈ చెప్పని ఎవడైనా పట్టిపోతాడేమో, ఇదే ధ్యాసలో ఉన్నాడు. అప్పుడు అనుకున్నాడు ఈ మాయను జయించడం ఎంత కష్టం అంటే 9 కోట్ల నారాయణుడి పేరు. బస్తా 2 రూపాయల రోజుల్లో 9 కోట్ల రూపాయలు త్యాగం చేసినటువంటి 9 కోట్ల నారాయణుడు. చివరికి ఆయన బుద్ధి ఎక్కడుందంటే చెప్ప మీద కుక్క, చెప్పి విలువ ఎంత చేస్తుంది అసలు? ఇది మాది, ఇదే మహమ్మది ప్రవక్త చెప్పింది. చివరి గడియలో నేను ఓడిపోయాను అని చెప్పాడు ఎవరు? పట్టినెత్తారు. అంచేది మహమ్మద్ ప్రవక్త అలా చెప్పాడు, నా ప్రాణం పోతేనే కానీ ఈ మాయని నమ్మటానికి. మహమ్మద్ ప్రవక్తే కదా మన అనుభవం కూడా. ఇంచేత వాడు ఇచ్చేవాడిని ఇవ్వలేదు. 9 కోట్లు ఇచ్చిన మాట నిజమే సమాజానికి, కానీ నేను ఇచ్చానని అది లోపల ఇచ్చేవాడు అక్కడ ఉన్నాడు. ఆ ఇచ్చేవాడిని ఇవ్వలేకపోయాడు. ఆ ఇచ్చేవాడు అక్కడే ఉన్నాడు కాబట్టి మన కుక్కను పట్టుకుంది, చెప్పును పట్టుకుంటాడు. ఆ తలం అదే మూల తలం, అదే మిజ్జానేరు, అదే దొంగనేరు, అదే సైతాన్ నేను, అదే ఫాల్స్ అయి, అదే ఆర్టిఫిషియల్ అయి, అదే బాడీ బాగుండాలి, అదే అన్నాచురల్ అయి. ఇది గౌతమ బుద్ధుడి జీవితంలో కూడా ఇది వస్తుంది. గౌతమ బుద్ధుడి దగ్గరికి సర్వసాధారణంగా పెద్దల దగ్గరికి ఒట్టి చరిత్రుడు వెళ్ళకూడదని చెప్తారు. తంటి పేరున్న ఇళ్ళకి వెళ్ళకెళ్ళినప్పుడు, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో సిద్ధం అవ్వద్దు, రక్త హస్తాలతో సిద్ధం అవ్వద్దని శాస్త్రం చెప్తాడు. వాడు గౌతమ బుద్ధుడి దగ్గరికి వచ్చాడు. ఒకడు వచ్చి రెండు చేతులతో ఏ పట్టుకున్నాడు, వాడికి ఫలాలు దొరకలేదని పుష్పాలు తెచ్చాడు. వాడు వాడికి ఫ్రూట్స్ దొరకలేదు, ఏదో ఒకటి ఆఫరింగ్. కృష్ణుడు అన్నాడు మీకు ఫలాలు దొరకకపోతే ఆకులు తెచ్చినా సరిపోతుంది, నీళ్ళు అన్ని చోట దొరికితే నీళ్ళు తెచ్చినా సరిపోతాయి. కొంతమంది బాగా చదువుకుని పిహెచ్డీలు చేసి అదేంటంటే నాకు తోయమిది పుష్పం ఇవి ఫలం ఇవ్వని కృష్ణుని అడిగాడని గీతలో ఇమ్మని ఆయన భగవంతుడు అడగటం ఏంటన్నాడు. అసలు వాళ్ళకి అండర్స్టాండింగ్, అవగాహన శక్తి లేదు. అంటే వాళ్ళకి పూర్వజన్మలో పుణ్యబలం లేదు. ఆయనకి నీళ్లు కావాలి, నీరే అయినా పంచభూతాలు అయినా నీరే అయినా ఆయనకి నీరు ఎందుకు? అంటే మనకు నేర్పడం, ట్రైనింగ్ గివింగ్ హ్యాబిట్, ఇవ్వటం లేదు నేర్పడం. అంటే కొంత త్యాగబుద్ధిని నేర్పటం. పంచభూతాలు కూడా భగవంతుడే. ప్రపంచం అంటే ఏంటి? పంచభూతాలు, ఇదంతా భగవంతుడు. ఫలాలు దొరకలేదు, ఫ్రూట్స్ దొరకలేదు, ఫ్లవర్స్ తెచ్చాడు ఆ భక్తుడు. ఎడం చేతి తడుకుని పుష్పాలు పట్టుకున్నాడు, కోడి చేతి తడుకుని పుష్పాలు పట్టుకున్నాడు. వచ్చి నిలబడ్డాడు భక్తుడు. గౌతమ బుద్ధుడు ప్రశాంతంగా కూర్చున్నాడు, చాలా ప్రశాంతంగా, చాలా క్వైట్గా. మనిషిని దేవతలతో సంబంధం లేకుండా, మధ్యవర్తులతో సంబంధం లేకుండా నీ హృదయంలో ఉంటుంటే ఆనందంలోకి, నీ హృదయంలో ఉంటుంది శాంతిలోకి, మధ్యవర్తులతో సంబంధం లేకుండా డైరెక్ట్గా నిన్ను పంపడానికి చూస్తాడు వాడు బుద్ధుడు. మానవ జాతిని అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తి, లవర్ ఆఫ్ హ్యూమనిటీ అని చెప్తారు, లైట్ ఆఫ్ ఏషియా అని చెప్తారు. 2 చేతులతో పుష్పాలు తీసుకొచ్చాడు. గౌతమ బుద్ధుడు అన్నాడు, డ్రాప్ ఇట్టు, డ్రాప్ ఇట్టు, డ్రాప్ ఇట్టు, డ్రాప్ ఇట్టు అంటున్నాడు. వదిలేయి, వదిలేయి, వదిలేయి అంటున్నాడు. వచ్చిన వాడు పుష్పాలతో చేచ్చాడు. ఎడం చేతుడు కొన్ని పుష్పాలు ఉన్నాయి, కుడి చేతిలో కొన్ని పుష్పాలు ఉన్నాయి. బుద్ధుడు చెప్తున్నాడు, డ్రాప్ ఇట్టు, డ్రాప్ ఇట్టు, డ్రాప్ ఇట్టు, డ్రాప్ ఇట్టు, వదిలే, వదులు, వదులు, వదులు అని. వదిలంటే వాడేమనుకున్నాడంటే, ఏదైనా వస్తువు ఇస్తే కుడి చేతితో ఇవ్వాలి, ఎడం చేతితో ఇవ్వకూడదు. మన ఎడం చేతిలోనే పుష్పాలు ఉన్నాయి, కుడి చేతిలోనే పుష్పాలు ఉన్నాయని ఎడం చేతిలోనే పుష్పాలు వదిలేశాడు. వదిలేస్తూ వాడు ఏం చేశాడు, ఎడం చేతితో కూడా పుష్పాలు ఉన్నాయి, ఎడం చేతితో పుష్పాలు ఇవ్వకూడదు అనుకుంటాను, ఎడం చేయి పుష్పాలు పట్టుకునే అర్హత లేదేమీ చేయకని వదిలేశాడు పుష్పాలు. మరి డ్రాప్ ఇట్టు, డ్రాప్ ఇట్టు, డ్రాప్ ఇట్టు అంటున్నాడు. ఇంకా వదిలి, 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 వదిలి అంటున్నాడు. ఏంటి వదలం అంటున్నాడు. కుడి చేతితోడు పుష్పాలు కూడా కింద పడేసి, ఎడం చేతితోడు ఉన్న పుష్పాలు వదిలేశాడు. వదిలేస్తే ఆయన మౌనంగా ఉంటున్నది, డ్రాప్ ఇట్టు, డ్రాప్ ఇట్టు, డ్రాప్ ఇట్టు అంటున్నాడు. మళ్ళీ కుడి చేతిలో ఉన్న పుష్పాలు, మరి డ్రాప్ ఇట్టు, డ్రాప్ ఇట్టు, డ్రాప్ ఇట్టు అంటున్నాడు. రెండు చేతులతో ఉన్న పుష్పాలు వదిలేసినా ఇంకా వదిలి, వదిలి, వదిలి అంటున్నాడు. వాడు అన్నాడు, ఇదేంటోయా, ఎడం చేతిలో వదిలేశాను, కుడి చేతిలో ఉన్నాయని వదిలేశాను, ఇంకా వదిలేయటం నా దగ్గర ఏమి లేదు, వదిలేయటానికి నా దగ్గర ఏమి లేదు. ఎవరిని మీరు ఎవరిని వదలమంటున్నారు, మీరు ఎవరిని వదలమంటున్నాను అడుగుతున్నారు అన్నాడు. ఈ పుష్పాలు నేను తెచ్చాను, ఈ పుష్పాలు నేను తెచ్చాను, ఈ పుష్పాలు నేను తెచ్చాను, నువ్వు మోసుకొచ్చావు నేనని, ఆ నేనని వదిలేయి అని చెప్పాడు. అప్పుడు నీకు నిర్వాణ సుఖం వచ్చి, అప్పుడు నువ్వు సుఖీ అవుతావు. నువ్వు పట్టణత్తాడు పరిస్థితి ఏంటి, 9 కోట్లు త్యాగం చేశాడు, కానీ 9 కోట్లు నేను త్యాగం చేశాను, మూలతలం పలం ఉండిపోయింది. అది చివరికి వచ్చేవాడు కుక్కను పట్టుకుని, అందుకే ఏమన్నాడు, పుష్పాలను వదిలేసే బాగుంది, పుష్పాలను మోసుకొచ్చావు. నేను తెచ్చాను నేను తెచ్చాను అనుకుంటున్నావు పుష్పాలు. నేనేదో పుష్పాలు బుద్ధుడికి ఇస్తున్నాను బుద్ధుడికి ఇస్తున్నాను. ఆ తలంపు ద్వైత బుద్ధి నీకు పోలేదు, అది విడిచిపెట్టు. అది డ్రాపిట్ అంటది. ఎవరైతే నేను తెచ్చాను నేను తెచ్చాను అనుకుంటున్నా ఆ నేను విడిచిపెట్టు, అది డ్రాపిట్. లోపలికి వెళ్ళటం కష్టం. ఓం గహనాయ నమః చాలా కష్ట సాధ్యమైన పని. మనస్సు బయటకు వచ్చినంత వేగంగా లోపలికి వెళ్ళదు. కారు ఎదరకి నడిపినంత స్పీడ్గా వెనక్కి నడపదు. నోచూపు కలగటం చాలా కష్టం. అంతర్దృష్టి కలగటం చాలా కష్టం. ఎవడైతే మీకు అంతర్దృష్టి కలగదైతే దానికి సహకారం అందిస్తున్నాడో వాడు గురువు. నిన్ను నువ్వు తెలుసుకోకుండా భగవంతుని నువ్వు తెలుసుకోలేదు. ఇచ్చని భగవంతుడు నీకు ఆత్మగా ఉన్నాడు. నీకు ఎలా ఉన్నాడు చైతన్యం? నిన్ను నువ్వు తెలుసుకుంటూ నిన్ను నువ్వు తెలుసుకోకుండా నేను భగవంతుని తెలుసుకున్నాను అంటే అది మనసు కల్పించింది. ఈ మనసుకి దృశ్యం అది. మనస్సు చేత చూడబడేది ఏది నిజం కాదు, ఇంద్రియాలతో గ్రహించేది ఏది నిజం కాదు. సరసానికి ఉపవాసం ఉండమంట శివరాత్రి రోజు. ఉపవాసం అంటే దగ్గరగా ఉండమని, శివుడికి దగ్గరగా ఉండమని. కనీసం శివరాత్రి రోజునే మహాశివరాత్రి రోజునే లోకాలకు దగ్గరగా ఉండకండి, శివుడికి దగ్గరగా ఉండమని. తర్వాత ఆహారం స్వీకరించకండి. కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా ఈ తిండి తింటూ మానే సినిమాలకు వెళ్ళిపోతారు. సినిమాలకు వెళ్ళటం కంటే శుభ్రంగా నిద్రపోవటం మంచిది. అంటే ఆహారం అంటే మౌత్ ద్వారమే కాదు, కళ్ళతో చూసేది కూడా ఆహారమే. ఒక చెడ్డ దృశ్యాలు చూస్తాం అనుకోండి, ఆ చెడ్డ మన మనస్సులోకి వెళ్ళిపోతాం. చెడ్డ మాటలు వింటాం అనుకోండి, అది కూడా ఆహారమే. శంకరాచార్యులు వారు ఏం చెప్పారంటే ఏ ఇంద్రియం ద్వారా నువ్వు తీసుకునేది ఆహారం, నోటితో తీసుకున్నది మనం ఆహారం అనుకుంటాం. నీ కళ్ళతో తీసుకున్నది ఆహారం, చెవులతో తీసుకున్నది ఆహారం. ఈ శరీరంలో ఎన్ని ఇంద్రియాలు అయితే ఉన్నాయో అందులో ఏ ఇంద్రియం ద్వారా తీసుకున్నా అది ఆహారమే. మహాశివరాత్రి రోజులైనా ఏ ఆహారం తీసుకుంటారు అంటే అన్నం తింటే మానేసి మరి చదివిడి తినమని కాదు. కొంతమంది అన్నం తింటే మానేసి అది ఇది తింటే అటువంటి అనవసరం, అంతకంటే అన్నం మెరుగు. ఉపవాసం రోజు నియమం ఏంటంటే అగ్నితో సంపర్కం లేనిది తినవచ్చాను. అంటే అరటిపండు కానీ బత్తాకాయ కానీ లేకపోతే ఏదైనా ఫ్రూట్, అగ్నితోటి అగ్నితోటి సంబంధం లేని వస్తువు మీకు ఏదైనా ఆకలిగా ఉంటే ఉపవాసం రోజున అగ్నితోటి సంబంధం లేనిది తినవచ్చాను. అగ్ని సంపర్కం ఉండకూడదు, ఫ్రూట్ ఏదైనా తినవచ్చు. గాంధీ గారు కూడా ఎక్కువ ఉపవాసాలు చేసేవారు, ఫాస్టింగ్ ఎక్కువ చేసేవారు గాంధీ గారు. ఆ ఉద్దేశం ఏంటంటే ఉపవాసాలు చేయటం వల్ల శరీరంలో ఉన్న దోషాలు బుద్ధిలో ఉన్న దోషాలు పోతాయని ఆయన నమ్మిక. మహాత్మా గాంధీ గారు ఎక్కువ ఉపవాసాలు చేసేవారు. ఉపవాసాలు ఎక్కువ అంటే తరచుగా జనరల్గా ఏదో నెలకు ఒకసారి వారానికి ఒకసారి ఇలా ఉపవాసాలు చేయటం వల్ల శరీరంలో ఉన్న దోషాలు మనసు బుద్ధిలో ఉన్న దోషాలు తగ్గుతాయని గాంధీ గారి అభిప్రాయం. అది ఎక్కువ ఉపవాసాలు చేస్తూ ఉండేవారు. సరే భగవంతుడు నీ లోపలే ఉన్నాడు, ఈశ్వరుడు నీ లోపల ఉన్నాడు, నీ నియమించేవాడు నీ లోపల ఉన్నాడు, నీ కంట్రోలర్ నీ లోపలే ఉన్నాడు, నీ హృదయ గుహలో ఉన్నాడు. ఓం గుహాయ నమః, గుహలో నివాసంగా ఉన్నవాడు గుహుడు, వాడు గుహాయుడు. గుహాయ నమః, నీ గుహలో ఉన్నాడు, నీ హృదయ గుహలో ఉన్నాడు వాడు. నువ్వు ప్రాణాన్ని బంధించి మనస్సును నియమించి నువ్వు లోపలికి వెళ్ళగలిగితే నీ హృదయ గుహ ఎంత లోతులు ఉందో అంత లోతులోకి మూల తలంపుని ఆ దేహంతో తదార్చం పొందే ఆ నేనుని ఆ మనస్సుని జీవుణ్ణి అంత దూరం నువ్వు పంపగలిగితే, అంత లోయల్లోకి పంపగలిగితే ఇది నశిస్తుంది, అది వ్యక్తమవుతుంది. నీ లోపల ఉన్న వస్తువు నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అయితే నువ్వు నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. మనం చేసే పొరపాటు ఎక్కడుందంటే నిరంతరం లోకం గురించి ఆలోచించటం, లోక వాసన పావాసన, అతిగా తినటం, గ్యాస్ ట్రబుల్ ఉందనుకోవటం, అతిగా తినేవాడికి గ్యాస్ ట్రబుల్. లోకాన్ని స్మరిస్తూ నిరంతరము లోకాన్ని స్మరిస్తూ లోకవాసన ఎలా పోతుంది? మీరు సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి, తొందర పడకండి. నీకు లోకంతో తాదాప్యం ఉన్నంతకాలం, దేహంతో తాదాప్యం ఉన్నంతకాలం ఈ మనసు లోపలికి వెళ్ళదు. దేహంతో తాదాప్యం పొందడం వల్ల దేహవాసన పెరుగుతూ ఉంటుంది, లోకంతో తాదాప్యం పొందడం వల్ల లోకవాసన పెరుగుతూ ఉంటుంది. మనస్సు దేహంతో తాదాప్యం, లోకంతో తాదాప్యం పొందుతుంది, దేహంతో తాదాప్యం పొందుతుంది. అయితే నీ మనసు లోపలికి వెళ్ళదు. నువ్వు ఈశ్వరుని స్మరించడం వల్ల, నిరంతరం స్మరించడం వల్ల, పరమాత్మను స్మరించడం వల్ల, అంతర్యాముగా ఉన్నటువంటి ఈశ్వరుని స్మరించడం వల్ల నువ్వు పవిత్రుడు అవుతావు, ఏకాగ్రత కలుగుతుంది, పరిశుద్ధులు అవుతావు, నీకు లోచూపు కలుగుతుంది, అంతర్దృష్టి కలుగుతుంది, అంతర్ముఖత్వం కలుగుతుంది. అంతర్ముఖత్వం నేర్చుకోమని చెప్పింది వేదం. మీరు చదువు ఎలా నేర్చుకుంటున్నారు, ధనం సంపాదించడం ఎలా నేర్చుకుంటున్నారు, అలాగే అంతర్ముఖత్వం మనం కల్టివేట్ చేయాలి. ఏదైనా అభ్యాసం చేస్తే వస్తుంది, అభ్యాసం చేయకపోతే రాదు. నీకు అంతర్ముఖత్వం రాబోతే అంతర్ముఖత్వం వాడితో సహవాసం చెయ్యి. నీకు ఏ బలహీనత ఉందో ఏ బలహీనతను తొలగించుకోవాలనుకుంటున్నావో ఆ బలహీనత లేని వాడితో సహవాసం చేయి. వాళ్ళ వైబ్రేషన్స్ నీ మీద పనిచేస్తాయి. సహృదయం లేకుండా, సద్బుద్ధి లేకుండా, వివేకం లేకుండా, బుద్ధి సూక్ష్మత లేకుండా ఈశ్వర దర్శనం కాదు. అది మామూలుగా బాహ్యమైన ప్రక్రియల వల్ల మోసం చేసి భగవద్భం పొందలేము మనం. బాహ్య చేష్టల వల్ల వచ్చేది కాదు అది. అక్కడ నిధి తవ్వించాము, ఇక్కడ గోడ తవ్వించామంటే వచ్చేది అది కర్మ ఫలితం. దానివల్ల పుణ్యం వస్తుంది. జ్ఞానఫలితం మోక్షం, జ్ఞానఫలితం జ్ఞానఫలం మోక్షం. అంటే జ్ఞానఫలం ఆ వివేకంలోంచి, ఆ వైరాగ్యములు మహావైరాగ్యంలోంచి రావాల్సిందే. కానీ అవేవో గోడ కట్టించామంటే మోక్షం రాదు. భగవంతుని మనం మోసం చేయలేం. అది జ్ఞానఫలం. అది వివేకంలోంచి, ఆ జ్ఞానంలోంచి, ఆ బుద్ధి సూక్ష్మతలోంచి రావాలి. అది ఏదో గోడ కట్టించామంటే, ఇక్కడ నిధి తవ్వించామంటే మంచి పనులు చేయండి, మంచి ఫలితం వస్తుంది అనిపిస్తే కాల ప్రవాహంలో పోతుంది. కానీ మోక్షం అలా రాదు. ఆ బుద్ధి సూక్ష్మత ఉండాలి, ఆ వివేక బలం ఉండాలి, ఆ వైరాగ్య బలం ఉండాలి, ఆ పవిత్రత ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, ఆ ప్రవీణ్యత ఉండాలి. కాంక్షారహితుడు కావాలి వాడు. నిన్ను కలిసి వస్తేనే కానీ వాడు ఆ జ్ఞాన సామ్రాజ్యానికి వారసుడు కాదు. అయితే మనం జాగ్రత్తగా ఉండి మనస్సును సంస్కరించుకోవాలి. నీకు నువ్వు శత్రువుగా ఉండకు, నీకు మిత్రుడిగా ఉండి నిన్ను బాగు చేసుకో అని భగవంతుడు చెప్తాడు గీతలో. నీ మనస్సును సంస్కరించుకో. నీకు ఏ బలహీనతలు లేవు, ఆ బలహీనతల నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు కృషి చెయ్యి. కృషి చేస్తే కృప వస్తుంది. కృషి లేకుండా కృప రాదు. నీ కృషి కృప కింద మారుతుంది అని ఎవడో వస్తారు మనం బాగు చేస్తారని ఎదురు చూడకండి. మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇంగ్లీష్లో సామెత ఉంది, ఎవరైతే వాళ్ళని వాళ్ళు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి సహకారం భగవంతుడు అందిస్తాడు. ఇది ఆంగ్ల భాషలో సామెత. మీరేమి అంతే కదా, ఎవరైనా బాగుపడుతున్నారంటే వాళ్ళకి సహాయం చేయాలంటుంది. మీరు 10 రూపాయలు ఇస్తే వాళ్ళు పాడు చేస్తున్నారంటే వాళ్ళకి ఇవ్వాలని మీకు అనిపించదు. మీకైనా అంతే, భగవంతుడే కాదు మీరైనా అంతే. అంటే భగవంతుడు కూడా ఎవడైతే వాడిని వాడు అభివృద్ధిలోకి తెచ్చుకోవడానికి, ఎవడైతే వాడిని వాడు ఉన్నతిలోకి తెచ్చుకోవడానికి, వాడు ఎవడైతే కృషి చేసుకుంటున్నాడో, నిరంతరం పరిశ్రమ చేసుకుంటున్నాడో, వాడికి భగవంతుడి సహాయం అందుతుంది అని. అయితే భగవంతుడు నా హృదయంలో ఉన్నాడంటున్నారు కదా, ఎవరైనా భగవంతుడు ఇది అందరికీ ఇదే ప్రశ్న. రమణ మహర్షి గారు దేవుడు లేదని ఎవరు చెప్తే ఆయన ఒప్పించడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేయాలి. కూర్చుంటే కూర్చో తెలియరా అంటాడు. బతిమాలు అక్కడ కూర్చోబెట్టి భగవంతుడు ఉన్నాడు ఉన్నాడని ఒప్పించడానికి ఎప్పుడు అన్నాడు ప్రయత్నం లేదు. అర్థమైతే అర్థమవుతుంది, లేకపోతే దయచేయండి ఇంతే సంగతులు వెళ్ళరు. ఇంకేదంటే జనాన్ని పోయేసుకుని అలవాట్లు. సృష్టి లేని వాడికి జనం ఏంటి? లోకం ఉన్నవాడికి జనం, లోకవాసం ఉన్నవాడికి జనం కావాలి. లోకమే లేని వాడికి జనం ఏంటి అసలు? ఆయన సబ్జెక్ట్ చెప్పేవాడు అక్కడికి అర్థమైతే అర్థమైనట్టు, లేకపోతే ఇంకే సంగతులు వింటుండని చెప్పటం. ఏం పార్టీ కాదు కదా మిమ్మల్ని కన్విన్చేసి మీ చేత ఓట్లు వేయించుకోవడానికి. లోకవాసం ఉన్నవాడికి జనం కావాలి. లోకవాసం లేని వాడికి జనం ఏం చేసుకుంటాడు వాడు? అది అజ్ఞానికి ఇతరులు ఉన్నారు, కానీ జ్ఞానికి ఇతరులు లేరు. అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు, జ్ఞానానికి ఇతరులు లేరు. వారు ఏమనుకుంటున్నారు, వీరేమనుకుంటున్నారు, ఇలా అనుకుంటూ ఉంటారు. అది అజ్ఞాన లక్షణమే, కానీ జ్ఞాన లక్షణం కాదు. ఇంతకీ నా హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు కదా, ఎందుకు నాకు తెలియబడటం లేదని ప్రశ్న. ఇంతే తెలియబడాలి కదా. నా హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడంటున్నారు కదా, ఏదో బ్రహ్మం ఉందంటున్నారు, ఏదో ఉందంటున్నారు, ఏదో సంథింగ్ ఉందంటున్నారు, అది ఎందుకు నాకు తెలియబడటం లేదు అంటే వాడు చెప్తున్నాడు, ఎవరు ఇతరుల కారణం కాదు. నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు తెలియపోవడానికి ఇతరుల కారణం కాదు, నీ మనస్సు, నీ అలవాట్లు. సర్వసాధారణంగా ఆర్థికంగా పాడైపోయే వాళ్ళు కూడా, వాళ్ళు దురభ్యాసాల వాళ్ళు ఎక్కువ పాడైపోతారు. మీకు ఒక పేకాట అలవాటు ఉంటే 100 ఎకరం ఉంటే 100 ఎకరం ఎంతకాలం మీకు నిలుస్తుంది 100 ఎకరం? ఆధ్యాత్మిక విషయం అండి. భౌతికంగా కూడా మీరు పాడవుతుంది. ఇక్కడ భగవాన్ చెప్పింది ఆధ్యాత్మిక విషయం చూడండి. మీ అలవాట్లు, మీ రాంగ్ హ్యాబిట్స్, రాంగ్ థింకింగ్. మనం ఒకసారి మంచివాళ్ళని చెడ్డవాళ్ళు అనుకుంటూ ఉంటాం, చెడ్డవాళ్ళని మంచివాళ్ళు అనుకుంటూ ఉంటాం. అది రాంగ్ థింకింగ్. తర్వాత మన అహంకారం మనం గ్లోరిఫై చేసుకోకూడదు. మీరు ఏదైనా మంచి చేశారనుకోండి, దాన్ని మీరు కీర్తించుకున్నారనుకోండి ఆ మంచిని, దాని ఫలితం వెంటనే నశిస్తుందని శాస్త్రం చెప్తాను. మీరు మీ అహంకారాన్ని ఎప్పుడు గ్లోరిఫై చేసుకోకూడదు, డెకరేట్ చేసుకోకూడదు. మనోనాశనం, మన సాధన మనోనాశనం అయితే గురిపెట్టాలి, కానీ మనసును పెంచుకోవడానికి గురిపెట్టకూడదు. అంటే ఇక్కడ భగవాన్ చెప్పిదండి, అలవాట్లు మీ ఎప్పుడైతే ద్వారంలు పెరవర్టెడ్ థింక్. కొంతమంది ఆలోచన క్రమంగా ఉండదు, పెరవర్టెడ్గా విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచనలో క్రమం ఉండదు, ఎప్పుడైతే ధోరణిగా ఆలోచిస్తారు ఎలా చెంచలదండి మనసుని, వాండరింగ్ మైండ్. మనసు ఎప్పుడూ చలిస్తూ ఉంటుంది. కొంతమంది నీ వాండరింగ్ మైండ్, నీ రాంగ్ థింకింగ్, నీ రాంగ్ హ్యాబిట్స్ నీకు ట్రూత్ని డైరెక్ట్ చేయకుండా అడ్డొచ్చేయి. ఎవరు ఇతరులు కాదు, ఇతరులు ఎవరు అనుకుంటున్నావు ఇతరులు ఎవరు కాదు. తర్వాత ఇంకోటి, భగవంతుడు మీకు కొన్ని అనుభవాలు పంపుతూ ఉంటాడు, మీకు కొన్ని చెడ్డ అనుభవాలు రావచ్చు. అన్ని అనుభవాలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, కొన్ని ప్రతికూలమైన అనుభవాలు కూడా మీకు వస్తూ ఉండవచ్చు. కానీ మీరు మార్గంలో కనుక ఉంటే, సత్యాన్వేషకులు కనుక మీరు ఉంటే, ఆ ట్రూత్ స్వీకరిస్తగా మీకు ఉంటే, మీకు ఏదైనా ఈ అనుభవం ఇలా వచ్చిందంటే, నీ చెడుగా వచ్చిందంటే మీరు అనుకున్నప్పటికీ, మీరు కనుక ఆ ట్రూత్ స్వీకరిస్తగా మీకు ఉంటే, ఆ చెడు కూడా మీకు మంచికి దారి తీసే అవకాశం. అంటే మీరు కనుక ఆ లైన్లో సత్యాన్వేషకుడిగా ఉన్నప్పుడు, ట్రూత్ సీకర్గా ఉన్నప్పుడు, మీకు ఏదైనా చెడు అనుభవాలు కలిగినప్పటికీ, అవి కూడా మంచి అనుభవాలకి దారి, ఒక మంచి అనుభవానికి దారి తీసే అవకాశం. మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, అనుకోండి మాట వరుసగా అనుకోండి, కష్టాలు వచ్చి ఈ కష్టం ఎలా వచ్చిందండి, ఈ కష్టం ఎలా వచ్చిందండి మీరు అనుకోవచ్చు. ఆ కష్టం ద్వారా ఒక నగరం సత్యం వైపు, ఒక పరమ సత్యం వరకు, ఒక పరమ పదం వైపుకి మీ మనసును తిప్పచ్చు. అది ఆ కష్టం. ఇది బాగా అర్థం చేసుకోండి. మీకు ఏమైనా డిఫికల్టీస్ వస్తాయి, మీకు ఎప్పుడైనా కష్టాలు రావచ్చు, ఆ కష్టం ఏంటి కష్టం ఏంటి అనుకుంటారు. ఆ కష్టం మీ మనసును సత్యం వైపుకి, అంటే పరమార్థం వైపుకి, పరమ పదం వైపుకి, పరమాత్మ వైపుకి తిప్పే అవకాశం ఉంది. అది తెలియక మీరు తొందరపడతారు, వేగిపడతారు. భగవంతుడు ఇలా నా కష్టం పంపేది ఏంటి అనుకుంటున్నారు. భగవంతుడికి ఎవడ పట్ల కూడా పక్షపాతం లేదు. మీకు ఏదైనా కష్టం వచ్చిందంటే దానికి ఏదో కారణం, మీకు ఏదైనా దుఃఖం వచ్చిందంటే దానికి ఏదో కారణం. మీ చేత అనుభవింపజేసిన మా పవిత్రుని చేయటానికి అది పంపేయడం సంగతి మీకు తెలియక, భగవంతుడు మేమంటే భగవంతుడికి ఇష్టం లేదము, భగవంతుడు మమ్మల్ని మర్చిపోయడము, లేదా భగవంతుడు మమ్మల్ని కోపం చేసుకున్నాడు. మీ కోపానికి లోబడి లేడు భగవంతుడు, మీ కోపానికి అతీతంగా ఉన్నాడు. మన రాగద్వేషాలకు లోబడి భగవంతుడు లేడు, మన రాగద్వేషాలకు అతీతంగా ఈశ్వరుడు ఉన్నాడు. మనం ఎలాగ మాయ లోపల ఉన్నాము, మనం ఎలాగైతే రాగద్వేషాల చేత బంధం పడుతున్నాము, ఆయన కూడా అలాగుంటాయని ఈశ్వరుడు కాదు. ఆ ఇష్టం ఎంత ప్రమాదం, ఇష్టం కూడా అంతే ప్రమాదం. ద్వేషం వల్ల మనసు బాహ్యముఖానికి కలుగుతుంది, రాగం వల్ల మనసు బాహ్యముఖానికి కలుగుతుంది. ఇది ఎక్కడ చెప్పారు భగవాన్? మీ మనసు ఎంతవరకు బాహ్యముఖానికి పెడతాడో అంతవరకు నీకు దేహాభిమానం పెరుగుతుంది, దేహబుద్ధి పెరుగుతుంది, అహంభావన పెరుగుతుంది. కఠినమైన అధోగతి అంటే కఠినమైన డార్కెస్ట్ నైట్స్ లోకి వెళతాయి. నీకు ఏదైనా నీ దేహ ప్రయత్నంలో కొన్ని పాఠాలు నేర్పే కష్టాలు కూడా నీకు వస్తాయి. కాదు, మీకు ఏదైనా చెడు జరిగింది అనుకోండి, అనుకోండి మీ దేహ ప్రారంభాన్ని బట్టి మీకు ఏదైనా చెడు జరిగింది అనుకోండి, కంగారు పడకండి. ఈ చెడు ఒకవేళ మిమ్మల్ని మీ జీవితానికి మలుపు తిప్పడానికి అది జరిగింది, ఈశ్వరుడికి తెలుసు. ఈశ్వరుడు తెలియకుండా ఏది జరగదు. దారిద్ర్యం నేర్పే పాఠాలు కొన్ని ఉంటాయి. కొంతమంది జీవితంలో ఏదో భాగంలో పావర్టీ అనుభవిస్తారు, ఆ పావర్టీ నేర్పే పాఠాలు కూడా కొన్ని ఉంటాయి. ఈ మధ్యన ఒక పెద్ద ధనవంతుడు అన్నాడు ఆ దగ్గర, ఆయనకు 50 కోట్లు సంపాదించాడు. ఆయన అంటున్నాడు, చిన్నప్పుడు మా అమ్మగారు అండి బియ్యం అడుగు తెప్పించేవారు కొట్టి దగ్గర నుంచి, పైసలు ఇవ్వచ్చు 4 రోజుల తర్వాత అని అడుగు తెమ్మనివారు అనుకుంటున్నాను అని చెప్పి. జీవితంలో అది ఒక భాగం. అంటే దేహం అప్పుడు అనిపించవలసిన విషయాలు జరిగి, దేహం అప్పుడు ఆ రకంగా అది అనిపించవలసి ఉంది. ఇదే అనుభవం, అదంతా అనుభవం, ఇదే అంతా అనేతం. అది స్వప్నమే, ఇది స్వప్నమే, ఆ దారిద్ర్యం స్వప్నమే, ఈ భాగ్యం కూడా స్వప్నమే, ఇదంతా డ్రీమ్ స్టఫే. ఇది ఇక్కడ భగవద్గీత చెప్పింది. నువ్వు అప్పుడు దారిద్ర్యం అనుభవించిన, లేకపోతే ఇప్పుడు సంపద అనుభవించిన, నీ మైండ్ని మటుకు కండిషన్లో పెట్టుకో. దారిద్ర్యం కూడా నిన్నేం చేయలేదు, సంపద కూడా నిన్నేం చేయలేదు. నీ మైండ్ కనుక కండిషన్ ఉంటే దారిద్ర్యంలో నువ్వు పొంగిపోవు, సంపద వచ్చే పొంగిపోవు. ఎప్పుడు నీ మైండ్ కండిషన్ ఉంటే అప్పుడు ఒక రకంగా ఉంటే, ఇప్పుడు ఒక రకంగా ఉంటే నీ జీవితంలో ఎక్కువ అప్స్ డౌన్స్, అప్స్కి డౌన్స్కి పొంగిపోతాంటే, అప్స్కి డౌన్స్కి మధ్య ఊగిసలాడుతాంటే, అర్థం ఏంటంటే నీ మైండ్ కండిషన్ లేదు అని అర్థం. ఇది వేదం చెప్పింది, కంట్రోల్ ఎవరు అయ్యారు, కండిషన్ ఎవరు అయ్యారు. అది దేహ ప్రారంభం. దారిద్ర్యం కూడా దేహ ప్రారంభమే, సంపద కూడా దేహ ప్రారంభం. దేహానికి ప్రారంభానికి సంబంధించిన విషయాలు, మీ హృదయంలో ఉంటుంది నిజానికి సంబంధించిన విషయాలు కాదు. ఇప్పుడు జ్ఞాపకించుకోండి, మీ ఇష్టాలకి, మీ అయిష్టాలకి, మీ కోపాలకి, మీ తోపాలకి, మీ కష్టాలకి, మీ నష్టాలకి, మీ బాధలకి, మీ అదృష్టాలకి, మీ దురదృష్టాలకి, ఇవన్నిటికీ అతీతంగా ఉన్నాడు భగవంతుడు. వీటితో సంబంధం లేకుండా భగవంతుడు ఉన్నాడు. ఇవన్నీ మీ దేహ ప్రయత్నాన్ని బట్టి వస్తున్నాయి పోతున్నాయి, ఇదంతా డ్రీమ్ స్టఫే. దీనికి భగవంతుడికి ఎటు సంబంధం లేదు. మీ దేహ ప్రయత్నం అనుభవించవలసిందిగా అనిపిస్తుంది, కానీ దీనికి ఈశ్వరుడికి, దీనికి సత్యానికి, దీనికి నీ హృదయంలో నిజానికి విషమంతమే సంబంధం లేదు. ఏమక్కర్లేదు. మనుషులు ఎంత తేలిగ్గా ఉంటారంటే, మీకు ఎవరైనా బాగా స్నేహితులు అనుకోండి, ఎవరైనా బాగా స్నేహితులు అనుకున్నారు అనుకోండి, మీకు ఎవరైనా స్నేహితులు బాగా స్నేహితులు ఉన్నారు అనుకోండి, సడన్గా మీతో మాట్లాడటం మానేస్తారనుకోండి, మీరు ఏమవుతారు? ఇప్పుడు మీరు ఏమవుతారు? అప్సెట్ అవుతారు అంతే కదా. అంటే లోపల జ్ఞానం లేదన్నారు. వాడు మాట్లాడకపోతే మీకు నష్టం. అంటే మీరు ఎప్పుడు అప్సెట్ అవుతారు? మనస్తో తాదాత్మ్యం పొందినప్పుడు, దేహంతో తాదాత్మ్యం పొందినప్పుడు. మీకు మనస్తో తాదాత్మ్యం లేనప్పుడు, దేహంతో తాదాత్మ్యం లేనప్పుడు, లోకంతో తాదాత్మ్యం లేనప్పుడు అప్సెట్ అయ్యే సమస్య రాదు. ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటి, ఇవాళ జబ్బు తగ్గిపోయింది మీకు, మళ్ళీ రేపే జబ్బు చేస్తేలా కానీ. ఇవాళ జబ్బు తగ్గిపోయింది మంచిదే బాగుంది, మళ్ళీ రేపు కొత్త జబ్బు వచ్చేస్తాంటే అదే ఎన్నాళ్ళు అప్సెట్ అవుతారు మీరు? మీ అత్తగారు కోపం వస్తే అప్సెట్ అయిపోయి, మీ ఆయన మీ ఆయనకి మీ మీద కోపం వస్తే అప్సెట్ అయిపోయి, మీ స్నేహితులు ఎవరైనా మీ ముఖం మీ పక్క తిప్పితే మీకు దుఃఖం వచ్చేస్తే మీరు ఇంక మీకు సేవ చేయండి, స్వాతంత్ర్యం ఉంది, మీకు ఫ్రీడమ్ లేదని అర్థం, హ్యాపీనెస్ లేదని అర్థం. ఎంతకాలం ఇతరుల మీద ఆధారపడతాం మన హ్యాపీనెస్కి, మన ప్రెజర్కి? మీతో ఎవరైనా మాట్లాడేవాడు మాట్లాడటం మానేస్తే అనుకోని మాట్లాడచ్చు, మీకు దుఃఖం వస్తాం అనుకున్నది లోకవాసం. అది అర్థం కావాలి మీకు, అది అర్థమైతే వాసన నశిస్తుంది, అర్థం కాకపోతే వాసన నశించదు. మీకు సఫరింగ్ ఎందుకు వస్తాయని మీకు అర్థమైతే, కారణం మీకు అర్థమైతే అప్పుడు కార్యం కూడా పోతుంది, దాని ఎఫెక్ట్ కాదు తెలిస్తే ఎఫెక్ట్ పోతుంది, కాదు మీకు అర్థమవుతుంటే ఎఫెక్ట్ పోతుంది, జ్వర కారణం తెలిస్తే జ్వరం కూడా పోతుంది. ఏ కారణం వల్ల మీకు దుఃఖం వస్తుందో ఆ కారణం తెలిస్తే ఆ దుఃఖం కూడా రాదు. మీరు చిన్న మాట భరించలేరు, చిన్న అవమానం భరించలేరు, హృదయ గుహలోకి ఎలా వెళ్ళగలరు, అంత లోతులోకి వెళ్ళగలరు, వెళ్ళే అవకాశం మీకు ఉంటుంది? ఇప్పుడు జబ్బు చేసింది మీకు, తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారు, తగ్గిపోయింది, రేపు కొత్త జబ్బు వస్తే ఎన్నిసార్లు జబ్బులు పడతారు ఎలాగా? ఇక్కడ భగవాన్ చెప్పింది, నువ్వు దేని పట్టుకుని జీవిస్తున్నావు ఇప్పుడు అని. ఆత్మ కోసం జీవిస్తే ఆత్మ తెలుస్తుంది, నువ్వు అహంభావాన్ని పట్టుకుని జీవిస్తున్నావు, అహంభావాన్ని పట్టుకుని విడిచిపెట్టకుండా నీకు ఆత్మ ఎలా తెలుస్తుంది? నువ్వు ఇప్పుడు దేని పట్టుకుని జీవిస్తున్నావు? అహంభావాన్ని పట్టుకుని ఏదైతే నేనైతే ఏ తలంపు అయితే దేహంతో తాదాత్మ్యం పొందుతుందో ఆ తలంపును పట్టుకుని నువ్వు జీవిస్తున్నావు. అలా జీవించినప్పుడు నీకు ఆత్మాని మేళ కలుగుతుంది. ఆత్మకు భిన్నంగా ఏది లేదు, ఆత్మకు భిన్నంగా ఏది లేదు, ఆత్మకు భిన్నంగా భగవంతుడు కూడా లేడు. భగవంతుడే ఉన్నాడు నీ లోపల ఆత్మక. ఈ ఆత్మకు భిన్నంగా దేవుడు లేడు, దేవుడికి భిన్నంగా ఆత్మ లేదు. నువ్వు ఎవరో నీ తెలియబడకుండా నీ కళ్ళతో ఏది చూసినా అది దృశ్యమే, నీ చేత చూడబడేది ఎప్పటికైనా నశించింది. ఇక్కడ ఇక్కడ చెప్తాడు, ఒక ముక్కలో చెప్తాడు భగవాన్, ఇంతకీ ఏమి లేదు భయ్, జ్ఞానం అంటే ఏమి లేదు, నువ్వు ఉన్నాను ఉన్నాను అనుకుంటున్నావు, నువ్వు నేనున్నాను నేను ఉన్నాను నేను ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు, నిజంగా నువ్వు లేవు, అది ఏమని తెలుసుకోవటమే జ్ఞానం. నేను అనుకుంటున్నావు కదా, నువ్వు ఏదో ఒక తలంపు నీ దేహంతో తాదాత్మ్యం పొందుతుంది కదా, జ్ఞానం అంటే ఏం లేదు, అది లేదని తెలుసుకోవటమే జ్ఞానం. మానసం కిం మార్గనే పెడితే నయ మానసం, అది లేదని లేదు, అసలు ఉందని నువ్వు అనుకుంటున్నావు, అది లేదని లేని కానీ లేనట్టు తెలుసుకోవటమే జ్ఞానం. అది ఉంటే చీకటి, అది లేకపోతే పేరు. మనం అందరం చీకట్లో ఉన్నామని కొంతమంది అంటూ ఉంటారు కదా, అది ఉంటే చీకటి, అది లేకపోతే వెలుగు, అది లేదని తెలుసుకుంటే వెలుగు, అది ఉందనుకుంటే చీకటి. నువ్వేదైతే నేను నేను అనుకుంటున్నావో అది లేదని తెలిస్తే నీకు వెలుగు, అది ఉన్నామని తెలిస్తే అది చీకటి, అది లేదని నీకు తెలిస్తే జ్ఞానం, అది ఉందనుకుంటే అజ్ఞానం. అందుకంటే ఏం లేదు, అది లేదా ఉందంటే లేదు, కానీ ఉన్నా ఉందని అనుకుంటున్నావు, అది లేని కానీ లేనట్టు తెలుసుకోవటమే జ్ఞానం, అంతకంటే ఏం లేదు. అసలు గురువు యొక్క దయ కావాలి, ఆ సబ్జెక్ట్ అర్థం అవటం కోసం గురువు యొక్క దయ ఉండాలి, గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. ఈశ్వరుడు మనం ప్రార్థించగా ఈశ్వరుడి గురు రూపం ధరించి వస్తాం. ఇప్పుడు మన కొత్త గురు ఎవరు పెడతా? సో మన గురువు లేటెస్ట్ గురువు ఎవరు పెడతా? ఇంకో మాట మీరు బాగా అర్థం చేసుకుంటే మనసు పడిపోతుంది, ఆ దేహాన్ని ధరించిన వాడు ఎవడు? భగవంతుడు. మన పెడత దగ్గర కొడుకు మధ్య మధ్యలో పెడతను మర్చిపోద్ది, అప్పుడు తొందరగా మర్చిపోద్ది. పెడతలని ఎందులో తయారని మట్టిలో తయారని, పిడతల రూపం ధరించింది ఎవరు? మట్టి. ఈ మానవుల రూపం ధరించింది కూడా భగవంతుడు. ఇప్పుడు ఎవరిని చూసి ద్వేషిస్తాం మనం? ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటికి వెళ్ళిపోండి. మీ మనస్సు చల్లబడాలంటే, మీ దుఃఖం చల్లబడాలంటే, మీ వేదన చల్లబడాలంటే, మీ రోదన చల్లబడాలంటే, మీ టెన్షన్ ఆగిపోవాలంటే, మీ టెన్షన్ ఫ్రీ స్టేట్ పొందాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మొత్తం సృష్టిలో అన్ని దేహాలను ధరించిన వాడు భగవంతుడు. అట్లా దేహాలను ఆడించేవాడు భగవంతుడు. అన్ని దేహాలైన స్వాధీనంలో ఉన్నాయి, అన్ని మనస్సులైన స్వాధీనంలో ఉన్నాయి, ఉన్నదైన. ఇది మాట వింటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. పెడితే ఎక్కడుంది? అట్లా నువ్వు పెడతా 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 నీ అంత బాగున్నావు, ఓ పెడతా 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 నీ ఎంత అందంగా ఉన్నావు. ఏం అందం? ఎందుకు వచ్చిన అందం? నేను ఆనందంగా లేను లోపల, పైకి అందంగానే నా లోపల ఆనందంగా లేను. మరి ఎప్పుడు ఉంటావు నువ్వు ఆనందంగానే? మట్టిలో కలిసిపోయే వరకు. మట్టిలో కలిసిపోతేనే కదా నాకు ఆనందం లేదు, మట్టిలో కలిసిపోతే ఆనందం వస్తుంది అని ఎక్కడికి వెళ్తాను? ఇదే ఈ ఒక్క క్లూని అర్థం చేసుకున్నాను. ఎక్కడి నుండి మట్టిలో ఉండి చెప్తాను, మట్టిలో ఉండి మట్టిలో కలిసిపోవాలని చెప్తాను. దానికి కారణం మట్టిలో లేవనే, మట్టిలో లేవని భావన ఎందుకు వస్తుంది? ఆ మట్టికి రూపం వచ్చింది. ఆ మట్టితో తాదాత్మ్యం పొందకుండా రూపంతో తాదాత్మ్యం పొందుతాను. మట్టితో తాదాత్మ్యం పొందకుండా తనకు పిడతనం పేరు విడిపిస్తారు, ఆ పిడతో తాదాత్మ్యం పొందుతాను. మట్టిలో ఉన్నప్పటికీ ఆ రూపంతో తాదాత్మ్యం పొందటం వల్ల, పేరుతో తాదాత్మ్యం పొందటం వల్ల మనం మట్టిలోనే ఉన్నామన్న సంగతి స్పృహ పోయింది. మనం కూడా అంతే, మన పరిస్థితి కూడా. మనం ఎక్కడున్నా బ్రహ్మంలోనే ఉన్నాం. బ్రహ్మంలో ఉంటే మనం ఏం చేసుకుంటున్నాం? బ్రహ్మమును తెలుసుకోవాలి, బ్రహ్మమును తెలుసుకోవాలి, బ్రహ్మమును తెలుసుకోవాలి. ఎక్కడ ఉందనుకుంటున్నాం? బ్రహ్మంలోనే ఉంది అనుకుంటున్నాం. ఏం చేద్దనుకుంటున్నాం? రూపముతో తాదాత్మ్యం వల్ల, పేరుతో తాదాత్మ్యం వల్ల మనకి బ్రహ్మములో ఉంది కూడా బ్రహ్మంలో లేవని అనుకుంటున్నాం. ఆ రూపంతో తాదాత్మ్యం పోతే, పేరుతో తాదాత్మ్యం పోతే ఉన్నది బ్రహ్మములో ఉన్న సంగతి మనం ఉన్నాము. ఆ ఉన్న సంగతి మనకి ఇరుకు పడుతుంది, అంతకంటే ఉండే నాలుగు వేదాలు తిరత కథలు. ఇంకా కొంతమంది అంటారు మా బాబు సుఖపడే రోజులు ఎప్పుడు వస్తాయి. ఇంకా డబ్బున్న వాళ్ళకి అదే పని, డబ్బు లేని వాళ్ళకి అదే పని, చదువుకున్న వాళ్ళకి అదే పని, చదువు లేని వాళ్ళకి అదే పని. మరి ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులకి అదే పని, ఎప్పుడు సుఖపడతాం? ఎప్పుడు ఎవరు సుఖపడతారు? అది ఎంత కష్టమో మీకు తెలిసి ఇది మీరు అర్థం చేసుకోవాలి. అది దేక వస్తుంది. మేము ఎప్పుడు సుఖపడతాం, ఎప్పుడు సుఖపడతాం, ఎక్కువ సుఖపడ ఆ తలంపు మీకు ఎందుకు వస్తుంది అర్థం కావాలి. అది మీకు మీకు కుప్ప నొప్పి దూరం తోడకండి. మీరు ఆ తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? మీకు దేహమునే తలంపులను చేస్తాం. ఏమని ఎప్పుడు సుఖపడతామని అంటే దేహమునే తలంపులోంచి, దేహమునే బుద్ధిలోంచి ఎప్పుడు సుఖపడతాం? ఎక్కువ అంటే ఎక్కువ ఎప్పుడు సుఖపడతాం, ఎప్పుడు సుఖపడతాం, ఎప్పుడు సుఖపడతాం అష్టమాన్ని మీరు అనుకుంటారంటే మీకు దేహ వాసం ఎక్కువగా ఉందని అర్థం. ఆ దేహానికి సంబంధించిన తలంపు, ఆ రోగం ఎక్కువ ఉందని అర్థం. ఆ జబ్బులోంచి బయటికి రమ్మంటున్నారు రమణ మహర్షి గారు. ఆ జబ్బులోంచి బయటికి రావడంతో మీకు కొత్త జబ్బు వచ్చేస్తున్నట్టు. కొత్త జబ్బు అంటే కొత్త జనం అనమాట. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. మళ్ళీ అందరికీ ఇదే ద్వారా సుఖపడితే ఎప్పుడు వస్తాయి బాబు, ఎప్పుడు వస్తాయని, ఎప్పుడైనా సుఖపడే రోజులు ఎప్పుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఇంకోళ్ళు సుఖపడతాడు. అందరికీ ఇదే గోళ. ఎప్పుడు సుఖపడతాం, ఎప్పుడు ఏం ఏంటి సుఖపడేది ఏంటి అంటే ఎవరిని సుఖపెడదామని మీరు మీరు అర్థం చేసుకోండి. మీరు మీరు ఇంటికెళ్తే ఆలోచించుకోండి, ఎవరిని సుఖపెడదామని మీ ఉద్దేశం? అది శివాన్ని ఇంకా బాగా సుఖపెడదామని అనేది కొంచెం మంచి మంచి బట్టలు కట్టి, ఏదో కొంచెం మంచి బట్టలు చుట్టబెట్టి దీనికి ఇంకా సుఖపడదు. మా సుఖం అంటే దేన్ని సుఖపెడదామని? శవాన్ని ఎక్కువ సుఖపెడదామనే అని నువ్వు చూపలేదని కనీసం జ్ఞానం మాట వదిలేయండి. అంటే చర్మ దృష్టి ఇంకా సుఖపడిపోవాలి. ఏం సుఖపడి అంటే అహంకారాన్ని ఇంకా సుఖపెడదామనే, ఇంకా బలుపు పెరగాలి, అహంకారం యొక్క బలుపు పెరగాలనే. అంటే దాని వాపు పెరుగుదాం, అహంకారం యొక్క వాపు పెంచుకోవాలని. ఇంకా సుఖపడాలి, ఇంకా సుఖపడాలంటే అహంకారం యొక్క వాపు పెంచుకుంటున్నాం మనకు తెలియకుండా. మనం అంటే అది దేహ వాసనలోంచి వస్తాం. శంకరాచార్యులు వారు ఏమన్నారంటే లోక వాసన కంటే, శాస్త్ర వాసన కంటే దేహ వాసన బలీయమైంది అన్నారు. ఆ వాసనలోంచి ఇవన్నీ వస్తున్నాయి. సుఖపడిపోవాలి, సుఖపడిపోవాలి, సుఖపడిపోవాలి. ఈ పిడత కూడా అదే. ఇప్పుడు చించినాళ్ళలో మన శరీరాలు ఉన్నాయి, చించినాళ్ళలో మన శవాలు ఉన్నాయి. కానీ మనం ఎక్కడున్నాం? బ్రహ్మంలోనే ఉన్నాం. అది ఉన్నట్టు మనకి తెలియటం లేదు. తెలియకపోవడానికి కారణం ఏంటి? రూపబుద్ధి, నామబుద్ధి. అది మట్టిలో ఉండి మట్టిలో కలిసిపోవాలని ఎందుకు అనుకుంటాను? నా పిడత అది మట్టికి రూపం వచ్చింది, ఆ రూపంతో తాదాత్యం పొందుతుంది. రూపం వచ్చాక పేరు పెట్టేదానికి, ఆ పేరుతో తాదాత్యం పొందుతుంది. ఆ మట్టిలో ఉండి కూడా మట్టిలో లేవు అన్నసంగ ఆ భిన్న తలంపు, ఆ భేద భావన ఎందుకు వస్తుందంటే ఆ రూపభావన, ఆ నామభావన, ఆ రూపబుద్ధి, నామబుద్ధి వల్ల దానికి మట్టి కంటే భిన్నంగా ఉన్న తలంపు రావటం వల్ల. ఆ మట్టి కంటే భిన్నంగా ఉన్న తలంపు పోగొట్టుకోవాలంటే కొన్ని లక్ష జన్మలు పట్టచ్చు. ఇదే మాది ఒక చిన్న తలంపు ఓవర్కమ్ చేయటానికి, ఒక చిన్న తలంపు, ముల్లంత తలంపు, చింతాకంత తలంపు, బహు చిన్న తలంపు, ఇది ఓవర్కమ్ చేయటానికి లక్ష జన్మలు పట్టచ్చు. గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వరు అనుగ్రహం లేకుండా, ఆ బుద్ధి నుంచి, ఆ వేరే బుద్ధి నుంచి, ఆ సెపరేట్నెస్ నుంచి, ఆ భిన్న బుద్ధి నుంచి విడుదల పొందే అవకాశం లేకపోవచ్చు. ఈశ్వరు అనుగ్రహం లేకపోతే ఇప్పుడు ఎందుకంటే పూర్వం పుట్టినవాడు ఎవడు? భగవంతుడు. ఇప్పుడు పుట్టినవాడు ఎవడు? భగవంతుడు. భవిష్యత్తులో పుట్టేవాడు ఎవడు? భగవంతుడు. అంటే మన మనస్సుకి, మనస్సు అణకపోతే ఒకటి, మనస్సు అణకపోతే అనేకం. ఉన్నది ఒకటి, అది వీడు లేడన్న సంగతే ఉన్నది. అది ఉన్నదేదో ఉన్నది. ఇదే సబ్జెక్ట్, ఇదే సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్. ఇదే బాగా అర్థం చేసుకోండి. ఉన్నదేదో ఉంది, లేనిదేదో. ఇది రెండు అధ్యాయంలో చెప్తాడు ద్వితీయంలో, భగవంతుడు చెప్తాడు గీతలో. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. లేనిదానికి ఉండటం అంటూ లేదు. ఉన్నదానికి
లేకపోవటం అంటే లేదు. నువ్వు ఉన్నదాన్ని లేదు లేదనుకున్నా ఉన్నది అదే, నువ్వు లేనిదాన్ని ఉందనుకున్నప్పుడు కూడా అది లేదు. ఉన్నది ఒకటే, ఉన్నది ఏదో ఉంది, లేని జరగా లేదు. ఆ లేని దాన్ని ఉందనుకుంటున్నావు, ఉన్నదాన్ని లేదనుకుంటున్నావు. ఆ తిరకాసి పోవాలి, ఆ తిరకాసి బుద్ధి నశించాలి. అప్పుడు నీకు ఆనందం స్వరూపంగా వ్యక్తం అవుతుంది. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, లేని దానికి ఉండటం అంటూ లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు. ఇది నిశ్చయం, దిస్ ఈజ్ కంక్లూజన్, ఇది నిశ్చయం, దిస్ ఈజ్ సెట్ టైం. ఉన్నది వెలుగు, లేనిది చీకటి, ఉన్నది శాంతి, లేనిది అశాంతి, ఉన్నది ఆనందం, లేనిది దుఃఖం, ఉన్నది సత్యం, లేనిది అసత్యం. అంటే ఇప్పుడు ఏ రోజునైనా, ఈ మహాశివరాత్రి రోజునైనా ఎప్పుడు సుఖపడిపోతాను, ఎప్పుడు సుఖపడిపోతున్నా అనుకోకుండా కొంచెం శివుడికి దగ్గరగా ఉండము. సంవత్సరానికి 365 రోజులు, 364 రోజులు ఇలా అనుకోండి, ఎప్పుడు సుఖపడే రోజులు వస్తాయి, ఎప్పుడు సుఖపడే రోజులు వస్తాయి. కలిసి శివరాత్రి రోజులైనా, మాస శివరాత్రి కాదు, మహాశివరాత్రి. నెలకో శివరాత్రి వస్తుంది, అంటే అమావాస్య ముందు చతుర్దశి రోజు అది శివరాత్రి అంటారు. దాన్ని మాస శివరాత్రి అంటారు. ఇది మహాశివరాత్రి. మహాశివరాత్రి అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఈ మహాశివరాత్రి రోజునైనా శివుడు చెప్పింది ఏంటంటే, ఎప్పుడు సుఖపడిపోతాం, ఎప్పుడు సుఖపడిపోతాం, ఎప్పుడు సుఖపడిపోతాం అలా కనిపెట్టుకున్నారు. శివుడికి ఎప్పుడు ఈ రోజునైనా శివుడికి దగ్గరగా ఉండండి, లోకానికి దూరంగా ఉండండి. ఈ ఒక్కరోజైనా శివుడికి కేటాయించండి. ఈ పగలు, ఈ రాత్రి శివుడికి కేటాయించండి. అంటే 364 రోజులు భోగంలో ఉన్నా ఈ శివరాత్రి రోజున యోగంలో ఉండమని రామకృష్ణ పరమహంస గారు చెప్పేవాడు. భోగి యోగి కాలేడు, త్యాగి కానివాడు యోగి కాలేడు అని రామకృష్ణుడి మాటలు. మిగతా 364 రోజులు మీరు లోకానికి భోగానికి దగ్గరగా ఉన్నా, ఈ శివరాత్రి రోజునైనా యోగానికి, పరమాత్మ అయినటువంటి శివుడికి దగ్గరగా ఉండని శివరాత్రి చెప్పే పాటలు. పగల ఉపవాసం, రాత్రి జాగరణ. జాగరణ అంటే సినిమాలు కలమన కాదు, శివస్మరణలో ఉండమని. అప్పుడు మనకు ఉత్తమ లోకాలు వస్తాయి, ఉత్తమ జన్మలు వస్తాయి, అవి శివ సాహిత్యం పొందుతామని, కైలాసం పొందుతామని. ఈ రోజైనా నిష్టం ఉంటే, పగల రాత్రి ఈ రోజున కనీసం నిష్టం ఉంటే, ఆ శివ సాహిత్యం, శివనిష్ట కలుగుతుందని. శివుడు అనుగ్రహం వల్ల మహాగురు అయినటువంటి, మహాదేవుడైనటువంటి, ఆదిదేవుడైనటువంటి ఆ శివుడి యొక్క అనుగ్రహం వల్ల, ఆ శివ నిష్ట వల్ల శివుడితో ఐక్యం పొందుతాం. కాబట్టి ఈ రోజైనా, ఆ శివరాత్రి రోజునైనా ఈ నిష్ట ఏర్పాటు చేసుకోవాలి. ఆదిదేవుడు, మహాదేవుడు, దేవుడు కూడా ఊరి ఎందుకు ఊరవుతాడంటే శివరాత్రి రోజున అయితే రోజుల్లో మనం కొంతమందికి ఆ గుళ్ళోకి వెళ్ళాం, గుళ్ళోకి వెళ్ళి అలవాటు లేదు మనకి. అంటే వాడే అనుకుంటా అంటే మన దగ్గరికి వీళ్ళు రావటం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి కనిపిందామని వాడు వస్తూ ఉంటాడు మన దగ్గర. అంటే ఇది ఈశ్వరుడు మన మీద ఉన్నటువంటి ఈశ్వరుడు యొక్క ఆప్యాయత ప్రేమ. మనం వాడి దగ్గరికి వెళ్తాడు, వాడే మనకు వచ్చి కనిపించేయకపోతాం. అది ఈశ్వరుడు ప్రేమ స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. ఆయనకి ఏం అక్కర్లేదు, అన్ని ఇస్తాడు అందరికీ. వాడే శివుడు. శివుడు అంటే అడిగిన వాళ్ళకి అడిగింది ఇస్తాడు, అడగిన వాళ్ళకి అన్నీ ఇచ్చేస్తాడంటే మోక్షం కూడా ఇస్తాడు. మనం ఏమనుకుంటామంటే అడగకపోతే ఇవ్వడేమనుకుంటాం. ఎందుకంటే మన అవసరాల కంటే కూడా, మన అవసరాలు ఏంటో మనకంటే ఎక్కువ కూడా భగవంతుడికి తెలుసు. రేపేం అవసరం వస్తుందో మనకు తెలియదు, కానీ రేపేం అవసరం వస్తుందో మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసుకున్న వాడు దేవుడు. అంటే మనకు మరపు ఉంది కానీ దేవుడికి మరపు లేదు, మనస్సుకు మరపు ఉంది, చైతన్యానికి మరపు లేదు. మనకు రేపేం అవసరమో మనకు తెలియదు, ఆయనకు తెలుస్తుంది రేపేది మనకు అవసరం. మన అవసరాలు మనకంటే ఎక్కువ ఆయనకు తెలుసు. ఆయనే ఈశ్వరుడు, ఆయనే మన భర్త, ఆయనే మన యజమాని, ఆయనే మన కర్మ ఫలదాత. ఉన్నాడు, ఓం గహనాయ నమః ఉన్నాడు, కానీ తెలుసుకోవటం అంటే కష్టం. ఓం గహనాయ నమః, ఓం గుప్తాయ నమః, ఓం గుహాయ నమః. వాడు గుప్తంగా ఉన్నాడు, వాడు చాటుగా ఉన్నాడు. చాటు 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 ఎక్కడో నక్కి 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 ఉన్నాడు. నీకు కలిగించడం లేదు, లేడు 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 అని మీరు అనుకుంటున్నారు. ఉన్నాను 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 ఆయన అంటున్నాడు. ఓం గుప్తాయ నమః, గుప్తంగా గుప్తంగా దాక్కుని ఉన్నాడు, గుప్తంగా ఉన్నాడు. కాబట్టి గహనం అవుతుంది ఆయన తెలుసుకోవడానికి. మేము మీ ఇంటికి వస్తామనుకోండి, మీరు అన్నం వండుకునే పాత్రలో తిరుగ్గా చూడగలం. మీ బంగారం ఎక్కడ పెట్టారో మాకు తెలియనివ్వరు. మీరు అన్నం వండుకునే పాత్రలు మీ వంటింట్లోకి వస్తే కనిపిస్తాయి, కానీ మీ బంగారం ఎక్కడ పెట్టారో మాకు తెలియదు. మాకు తెలియనివ్వరు. ఇదే బంగారం, మీ బంగారమే మేము తెలుసుకోలేకపోతున్నాం. మీ లోపల ఈశ్వరుడు ఎక్కడెక్కడ గుప్తంగా ఉన్నాడు, ఆడెక్కడ మేము ఎక్కడ పట్టుకోగలం. ఉన్నాడు, మీరు దాచుకున్న బంగారం నీకు తెలుస్తాను కదా ఉందని మాకు తెలియకపోయినా ఎక్కడో గుప్తంగా దాచుకున్నారు. అంత గుప్తంగా ఉన్నాడట నా గుహుడు, ఈశ్వరుడు, సర్వేశ్వరుడు. ఓం శివాయ నమః, ఓం ఈశ్వరాయ నమః, ఓం గుహాయ నమః, ఓం గుప్తాయ నమః, ఓం గహనాయ నమః. ఇవన్నీ మనకి శబ్దాడంబరం అనుకోకుండా, ప్రతి శబ్దం ఒక అర్థాన్ని నిర్దేశిస్తాను.
ప్రతి శబ్దము ఒక గుణాన్ని ఎత్తి చూపిస్తాను మనకి. అంటే ప్రార్థించే వాడికి అన్నీ దొరుకుతాయి. ఎవడైతే ప్రార్థిస్తున్నాడో ఈశ్వరుణ్ణి, ఈశ్వరుడు అంతర్యామగా ఉన్నాడు. లో చూపు లేదు కాబట్టి మనకి ఎక్కడం కావటం లేదు. ఉన్నాడు, ఎలా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. ఆ లో చూపు ఉన్నవాడికి ఆయన ఎరుకులోకి వస్తాడు. నేను లోకవాసిని రామకృష్ణ పరమహంస గారికి ఎంత రోత అంటే, అస్తమా నిరంతరము లోకాన్ని గురించి స్మరించే వాళ్ళు ఎవడని వస్తే వాళ్ళు వెళ్ళిపోతే ఒక వెళ్ళిపోయి వాళ్ళు అలా ఉండి మాట్లాడి వెళ్ళిపోతారు కానీ 10 నిమిషాలు 20 నిమిషాలు వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వచ్చి మైలు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటాం మనం, అలా వచ్చి నీళ్ళు తండ్రని కొరటం. సో బృందాడి అంచి అక్కడ ఎక్కడ కూర్చున్నా కడిగించు అంచేత శివరాత్రి రోజున శివుడికి సమీపంలో ఉండాలి, పరమాత్మకి సమీపంలో ఉండాలి. జ్ఞానదాత శివుడు అంటే జ్ఞానదాత. శివస్మరణ వల్ల మనం పవిత్రం అవుతాం, మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. శివుడంటే మీకు ఏం ఆడంబరంగా కనపడ్డం, పెద్ద వేషధారి కాదు. ఆ రూపాన్ని బట్టి ఆయన రూపం సరిగ్గా లేదని శక్తి లేదనుకోకండి. శివుడికి రూపం లేదని శక్తి లేదని అనుకుంటే మనం ప్రమాదంలో పడతాం. అర్జునుడిని అర్జునుడు కాదనుకుంటే ప్రమాదంలో పడతాం. వచ్చేవాడు ఫల్గుణుడు, శివుణ్ణి శివుడు కాదనుకుంటే ప్రమాదంలో పడతాం. ఆ ఉత్తర కుమారుడు వచ్చినప్పుడు కౌరవులు అందరూ ఏమనుకుంటారంటే ఉత్తర కుమారుడే అనుకుంటా ఉంటారు. కానీ ఉత్తర కుమారుడి పక్కన ఎవడున్నాడు, అర్జునుడు ఉన్నాడు. అప్పుడు అంటాడు భీష్ముడు అంటాడు, ఈ కళ్ళకు ఉత్తర కుమారుడే కనిపిస్తున్నాడు రా, వచ్చిన వాడు ఫలితుడు. అంటే మనకు అర్హత లేనప్పుడు యోగ్యత లేనప్పుడు ఈశ్వరుడు రూపం ధరించి అక్కడ వచ్చిన మనకు గుర్తించే శక్తి ఉండదు. ఈశ్వరుడు రూపం ధరించి వస్తాడనుకోండి, మనకు యోగ్యత లేనప్పుడు గుర్తించలేము, అర్హత లేనప్పుడు గుర్తించలేము. ఒక మహాత్ముడు ఒక మహర్షిని సడన్ గా మిస్ అయిపోతాం మనం. పరమేశ్వర శివుడే కాదు, విష్ణు వాళ్ళ దేవతలు వాళ్ళ విషయం వదిలేయండి. మామూలు జ్ఞానే శక్తి లేకుండా ఉంటాడు. భగవంతుని మాట వదిలేయండి, భగవంతుని శక్తి లేకుండా ఎలా ఉంటాడు, శివుడి శక్తి లేకుండా ఎలా ఉంటాడు. శివానుభూతి పొందినవాడు, జ్ఞానానుభూతి పొందినవాడు, ఆ జ్ఞాన స్వరూపం ఎరుకలోకి వచ్చిన వాడి శక్తి లేకుండా ఉండడు. ఎక్కడో ఈశ్వరుడు దాకా వెళ్ళక్కర్లేదు, ఈశ్వర సాక్షాత్కారం పొందినవాడు కూడా శక్తి లేకుండా ఉండడు. అది జ్ఞానం అనేది శక్తి లేకుండా ఉండదు, శక్తి లేకపోతే అది జ్ఞానం కాదు. శివ 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 శివ. మన పురాణాలు ఏమంటే శివుడి మెడలో పాముంటుందని, విష్ణు ఎవరికి పాము మీద పడుకుంటాడు. శివుడు మెడలో పాము ఉంటే విష్ణు ఎక్కడ పడుకుంటున్నాడు, పాము మీద పడుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే శివుడు మెడలో పాములు పెట్టుకుని శాంతిగా ఉన్నాడు, పాము మీద పడుకుని విష్ణువు శాంతిగా ఉన్నాడు. అలాగే జీవితంలో పాములాగా అనేక కష్టాలు వస్తాయి, అనేక బాధలు వస్తాయి, ఇవన్నీ భరించి మీరు శాంతిగా ఉండటం నేర్చుకోండి అని పురాణాలు చెప్తాయి. శివుడు పాముల మధ్య ఉన్నాడు. శివుడు ఎక్కడున్నాడు, పాముల మధ్యలో ఉన్నాడు. విష్ణు ఎక్కడ ఉన్నాడు, పాముల మధ్యలో కాదు, పాములే పాము మీదే పడుకున్నాడు ఆయన, శాంతిగా ఉన్నాడు. అలాగే రకరకాల మనుషులు, పాముల్లాంటి మనస్తత్వం గల వాళ్ళ మనుషులు ఉంటారు, కొంతమంది జుర్రులాంటి మనుషులు ఉంటారు. అంటే ప్రపంచంలో క్రూరత్వం కూడా ఎక్కువ ఉంటుంది. మానవ రూపం ధరించిన కొంతమంది చాలా క్రూరంగా ఉంటారు. వీళ్ళ మధ్య నువ్వు శాంతిగా ఉండగలగాలి. శివ 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 నారాయణ నారాయణ నారాయణ. ఇదే కొంతమంది మంగళప్రదంగా ఉన్నారనుకోండి, మంగళకరంగా ఉన్నారనుకోండి, ఆ మంగళప్రదం మంగళకరం మీకు అనుగ్రహించింది శివుడు. అది మీ సొంతం అనుకోండి, మీ సొంతం అనుకుంటే ప్రమాదంలో పడతారు, అది కూడా శివుడే. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. నీకు ఏదైనా సుఖం, నీ ప్రారంభంలో సుఖం ఉంటే సుఖం వస్తుంది, కానీ సుఖం కోసం ఎదురు చూడకండి. నీ దేహ ప్రారంభంలో సుఖం ఉంటే సుఖం వస్తుంది, కానీ ఎప్పుడు సుఖపడిపోతాం ఎక్కువ సుఖపడిపోతాం అలా ఎదురు చూడకండి, అది సాధనకు మంచిది కాదు. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ.
మీరందరూ పెడతను మర్చిపోవద్దు, పెడతను మట్టికి ఎవరో మర్చిపోవద్దు. భగవద్గీత సారం అంతా పెడతలో ఉంది, పెడతను స్మరించండి.
ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. శివ 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 నారాయణ నారాయణ నారాయణ.
కృష్ణుడు వాసుదేవుడు, శివుడు మహాదేవుడు.
ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. వాసుదేవాయ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం ఈశ్వరాయ నమః, ఓం గుహాయ నమః, ఓం గుప్తాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం రామాయ నమః, ఓం గహాయ నమః, ఓం నమః శివాయ, ఓం శివాయ నమః, ఓం నమః శివాయ, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః.
శివుడు అసలు దేడు అనుకోకండి, శివుడు మనం స్మరించుకుంటున్నాం కదా, ఈ స్మరించుకున్నవాడు అనుకునేదో శివుడు కూడా నిజంగా అక్కడ ఉన్నాడు. మీరు కూడా అంతే లేదో అసలు లేడు అనుకోకండి. శివుడు అంటే పుంజేటి కొమ్మ అనుకోవద్దు.
ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం నమః శివాయ, 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 ఓం. శివ 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 నారాయణ నారాయణ నారాయణ.
మీకందరికీ ఒక మంత్రం చెప్తున్నాను. గాడ్ ఎగ్జిస్ట్, భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు మనము లేము, ఈ రెండు వాక్యాలు అర్థమవుతాం. నేను దేవతల పేర్లు చెప్పటం లేదు, దేవతల పేర్లవి చెప్పటం లేదు. ఇప్పుడు ఇంతవరకు కంక్లూజన్లో ఈ రెండు మొక్కలు చెప్పేస్తున్నారు. ఈ రెండు మొక్కలు ముఖ్యం, రెండే. భగవంతుడు ఉన్నాడు, మనం లేము. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఆయన లేడు, మనం ఉన్నాం. ఈ చిరకాసి ఎంతకాలం అయితే మనకి పరిష్కారం కాదో అంతకాలం మనకు పునర్జన్మలు వస్తాయి, శవాలను మొయ్యాలి. లోకం వస్తుంది, బంధువులు వస్తారు, నిరోధులు వస్తారు, స్నేహితులు వస్తారు, రాగద్వేషాలు వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. పెట్టి కదిలి ఇంజిన్ కదిలిందంటే వెనకాల పెట్టుకునే వచ్చేస్తాయి. భగవంతుడు ఉన్నాడు, మనం లేము. కానీ మనం ఏమనుకుంటున్నాం? మనం ఉన్నాం, భగవంతుడు లేడు అనుకుంటున్నాం. ఈ తిరకాసి మనకు అర్థం కావాలి. ఇది అర్థం కాదనుకోండి, పునర్జన్మలు ఆడు, మన పునర్జన్మలు వచ్చేస్తాయి. పునర్జన్మలకి శవాలు వచ్చేస్తాయి, శవాలు వచ్చేస్తే జబ్బులు చేసేస్తాయి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి మనం అందరం. శవం వచ్చాక జబ్బు చేయకుండా ఎలా ఉంటుంది? శవం వచ్చిందంటే జబ్బు వచ్చేస్తుంది, జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. మనకి ప్రత్యక్ష నరకాలు ఆసుపత్రులు. చచ్చిపోయిన తర్వాత నరకాలు ఎలా ఉంటాయో మనకి తెలియదు, కానీ ఇప్పుడు మీరు నరకాలు ఎలా ఉంటుందో చూడాలంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మధ్య మధ్య వెళ్ళి చూసి వస్తూ ఉంటాడు. ఇంకోసారి చెప్తున్నాను, భగవంతుడు ఉన్నాడు, మనము లేము. కానీ భగవంతుడు లేడని మనం అనుకుంటున్నాం, మనం ఉన్నామని అనుకుంటున్నాం. ఇదే అజ్ఞానం. ఉన్నదాన్ని లేదనుకుంటున్నాం, లేని దాన్ని ఉందనుకుంటున్నాం. ఇదే అజ్ఞానము, ఇదే అవిద్య, ఇదే చీకటి, ఇదే శోభ, ఇదే నరకం. శాంతి మంగళప్రదుడు శాంతిదాత, జ్ఞానదాత శాంతిదాత, మంగళప్రదుడు మంగళప్రదుడు శుభకరుడు, శుభాన్ని ప్రసాదించేవాడే శివుడు. శాంతి శాంతి.